Prima è nato un pandolaro. ഇങ്ങനെയുള്ള കാര്യക്രമങ്ങൾ വെച്ച് ആദിവാരം പാലക്കുള്ള ക്ഷത്രിയ കല്യാണ മണ്ഡപങ്ങളും വെച്ച് ആദിവാരം 11 പാലക്കുള്ള ക്ഷത്രിയ കല്യാണ മണ്ഡപങ്ങളും മധ്യാഹ്നം 2 11 ഈ നെല 11 മല്ലി 17 ഈ നെല 17 భీమవరంలో సత్సంగం పార్వతమ్మ గారు ఒక ఇల్లు కొను ఒక ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు. అది 16 గృహప్రవేశం 17 మధ్యాహ్నం 2 ఒక గంట సేపు చెప్తాం. అక్కడ ఎవరైనా సమీప దూరానికి రావక్కలే, సమీప భీమవరం వారు ఆ సమీపం వారు రావచ్చు. 17 మధ్యాహ్నం కింద సెల్లార్లో 2 ఒక గంట సేపు చెప్తాం. భీమవరంలో ఏఎస్ఆర్ నగర్ అది పార్వతమ్మ గారిని సత్సంగం పార్వతమ్మ గారిని అడిగి చెప్పారు వాడు. వీడు ఆ ఏరియా ఏఎస్ఆర్ నగర్ అది 17 మధ్యాహ్నం 2 భీమవరం. తర్వాత ఈ నెల 28 జిన్నూరులో మరి రమణ సత్సంగం జిన్నూరులో 28 ఈ నెల 28 మళ్ళీ జూలై నెల 2 చింతపర్రు సాయిబాబా జూలై నెల 2 చింతపర్రులో సాయిబాబా మందిరం ఆవరణలో జూలై నెల 2 చింతపర్రు సాయిబాబా ఆలయ ప్రాంగణంలో జూలై 11 గురు పూర్ణిమ జూలై నెల 11 గురు పూర్ణిమ అయింది. జూలై నెల 11 గురు పూర్ణిమ కార్యక్రమం జిన్నూరు రమణ కేంద్రంలో. రాబోయే సత్సంగ సమావేశాలు భక్తులైన మీకు అందరికీ తెలియపరచటమైన గురు పూర్ణిమ జూలై నెల 11 ఓం గం గణేశాయ నమః. ఓం గం గణేశాయ నమః. ఓం హం హనుమతే నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో నారాయణాయ. పూర్వం కాశీ మహానగరంలో కదిగిరిదాస్ గారు అని ఒకరు ఉండేవారు. కదిగిరిదాస్ గారు ఆయన ముస్లిం అవ్వటానికి, కానీ మన హిందువుల దగ్గర మంత్రం తీసుకున్నారు, మన హిందూ పద్ధతి ప్రకారం మోక్షాన్ని పొందారు. మంత్రం ఏమో ఆ పుట్టడం వాళ్ళ కుటుంబం కులం అది ముస్లింలే, కానీ మంత్రం అది మన హిందువుల దగ్గర పిచ్చుకున్నారు. కాశీలో మన హిందువుల పద్ధతి ప్రకారం సాధన చేసుకున్నారు, మోక్షం పొందారు. అంటే మీరు కన్ఫ్యూజన్ వద్దు, మీరేమి తొందరపడవద్దు. నీరు ఒకటే, పేర్లు 90 ఉన్నాయి. వాటర్ అంటారు, పానీ అంటారు, తన్ని అంటారు, రకరకాల పేర్లు. ఒక్కో భాషలో ఒక పేరు నీరుకి వాటర్ అంటారు. నీరు ఒకటే, పేర్లు అనేక ఉన్నాయి. అలాగే సత్యం ఒకటే. హిందూ మతం చెప్పిన, బౌద్ధ మతం చెప్పిన, క్రైస్తవ మతం చెప్పిన సత్యం ఒకటి. ఒకటంటే ఒకటే. సత్యం అనేది 2, 3, 4 ఉండదు. సత్యం ఒకటంటే ఒకటి. ఆ సత్యమునే బ్రహ్మం అంటాం, ఈశ్వరుడు అంటాం, యహోవా అంటాం, అల్లా అంటాం, 100 ఉన్నాయి. కానీ సత్యము ఒక్కటే అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నీరు ఒక్కటే, పేర్లు తేడా. సత్యము ఒకటే. బౌద్ధ మతం చెప్పిన, హైందవ మతం చెప్పిన, క్రైస్తవ మతం చెప్పిన, అయితే ముస్లిముల మతం చెప్పిన, ఏ మతం చెప్పిన సత్యం ఒకటే. దానికి అనేక విధాలుగా చెప్పారు. అందుకని పొందవలసిన గమ్యం ఒకటే. అది మటుకు మీరు గుర్తుపెట్టుకుంటే మీ మనసులో తొందర పుట్టదు. ఈ మతం కంటే ఆ మతం గొప్పదేమో, ఆ మతం కంటే ఈ మతం గొప్పదేమో, అసలు అటువంటి తలంపుడు ఏమి రావసరం మీకు. సత్యం ఒక్కటంటే ఒక్కటే. దాన్ని బౌద్ధులేమో నిర్వాణం అన్నారు. నిర్వాణం అంటే ఏంటంటే శాశ్వతంగా దుఃఖం లేకపోవటం. ఇప్పుడు మనం ఏమంటామంటే నిన్న చాలా బాగుందని మాకు మళ్ళీ ఈవేళ దుఃఖం వస్తుంది అంటారు. నిన్న చాలా బాగుందండి, నేను చాలా శాంతిగా ఉన్నాను, మళ్ళీ ఈవేళ అశాంతి వచ్చేస్తుంది అంటారు. ఇంకేత మనకి మనస్సు అణిగి ఉన్నప్పుడు కొంచెం శాంతిగా ఉంటుంది, మరి విజృంభించినప్పుడు అశాంతి వచ్చేస్తుంది. నిర్వాణం అంటే అది కాదు, శాశ్వతంగా మీకు దుఃఖం ఆరిపోవటం. అంటే ఒకరోజు సంతోషంగా ఉండి ఒకరోజు దుఃఖంగా ఉంటే అది నిర్వాణం. ఒకసారి మీకు కూడా శాంతిగా ఉంటుంది, శాంతిగా ఉందండి నిన్న ఇవాళ అశాంతిగా ఉందంటారు, అది కాదు. శాశ్వతంగా పెర్మనెంట్గా దుఃఖం లేకపోవటం, అశాంతి లేకపోవటం నిర్వాణ స్థితి. బౌద్ధ మతంలో అది చెప్తారు. అంటే నిర్వాణ స్థితి పొందిన వాడికి కోరిక ఉండదు. ఎవడైతే నిర్వాణ స్థితిని పొందాడో వాడికి కోరిక అనేది ఉండదు. ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు, మళ్ళీ శరీరం ధరించక్కర్లేదు. నిర్వాణ స్థితి పొందిన వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. మన హిందువులు మోక్షం అని చెప్తారు, మన హిందువులు మోక్షం మోక్షం అని చెప్తారు. మోక్షం అంటే సత్వ చిత్తు ఆనందం అని, ఎప్పుడు ఉండటం, ఆనందంగా ఉండటం, శాంతిగా ఉండటం. వాళ్ళు దుఃఖం లేకుండా ఉండటం అని బౌద్ధులు చెప్తే మన వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండటమే మోక్షం, ఎప్పుడూ శాంతిగా ఉండటమే పరమశాంతి. నీ ఇంద్రియాలకి, నీ బుద్ధికి, నీ మనస్సుకి అందని శాంతి. ఇట్ ఈజ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈజ్ బియాండ్ అవర్ సెన్స్ ఆర్గన్స్. నీ ఇంద్రియాలకు కానీ, ఇప్పుడు ఈ పుస్తకం రంగు ఎలా ఉందంటే నా కళ్ళు చూడగలవు, అలా కాదు. నీ ఇంద్రియాలకు కానీ నీ మనస్సుకు కానీ అందనటువంటి శాంతి, అది మోక్షం అని మన వాళ్ళు చెప్తారు. అలాగే క్రైస్తవ మతంలో స్వర్గరాజ్యం అన్నారు, అలాగే ముస్లిం మతంలో మరొక పేరు చెప్పారు. ఇలాగే ఏది చెప్పినా ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్యం ఒక్కటంటే ఒక్కటే, మతాలు వేరు. నీరు ఒక్కటంటే ఒక్కటే, పేర్లు తేడా. ఆ సత్యం ఏ మతం ఏ పేరుతో పెట్టి సత్యాన్ని పిలిచినా హృదయంలో ఉన్న సత్యం ఒకటంటే ఒకటే. అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడే పూర్తిగా శాశ్వతంగా శాంతి నిలబడుతుంది, అప్పటి వరకు నిలబడదు. లేదా మనకు కనిపించే ప్రపంచం అంతా కూడా నిజం కాదు. నిజం అనుకోవటానికి మీకు భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. ఇప్పుడు స్వప్నం కూడా ఎందుకు పెట్టారంటే, మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి కదా, గాఢ నిద్రలో మన మనస్సు శరీరము రుండి విశ్రాంతి తీసుకుంటాయి. గాఢ నిద్రలో మనకి గాఢ నిద్రలో మన శరీరం విస్తీర్ణం తీసుకుంటుంది, మనస్సు విస్తీర్ణం తీసుకుంటుంది. అంటే నిద్ర రాకపోతే అందరు కంగారు పడతారు. నిద్ర లేని వాళ్ళు ముఖం వాడిపోయినట్టు ఉంటుంది. నిద్ర లేని వాళ్ళకి శరీరం వాడిపోయినట్టు ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం తొందరగా చెడిపోతుంది. నిద్ర ప్రతి వాడికి ఎందుకు కావాలంటే, నిద్రలో శరీరం విస్తీర్ణం తీసుకుంటుంది, మనస్సు విస్తీర్ణం తీసుకుంటుంది. కానీ స్వప్నాల్లో మనకు స్వప్నాలు జాగ్రత్త అవస్థలో పని చేసుకుంటాం. మరి స్వప్నం భగవంతుడు ఎందుకు పెట్టాడంటే, మనకు స్వప్నాలు వస్తాయి, మంచి స్వప్నాలు వస్తాయి, చెడ్డ స్వప్నాలు వస్తాయి. ఈ స్వప్నం అనేది మనకి ఎందుకంటే, స్వప్నం జరుగుతుందని చెప్పు స్వప్నం నిజం కింద ఉంటుంది. స్వప్నం జరుగుతుందని చెప్పు స్వప్నం నిజం కింద ఉంటుంది. అది మెలకు రాగానే అదే ఏమీ లేదనిపిస్తుంది. మెలకు రాగానే ఆయనకి ఏమీ లేదనిపిస్తుంది, మెలకు రాగానే ఏమీ లేదనిపిస్తుంది. అలాగే ఈ జీవితం కూడా స్వప్నం లాంటిదే. శరీరం పుట్టడం, చనిపోవటం, అదృష్టం, దురదృష్టం, మీ దేహ ప్రారంధాన్ని బట్టి మీకు అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా ఇది కూడా స్వప్నమే. ఆ స్వప్నం పొట్టిగా ఉంటుంది, ఈ స్వప్నం పొడిగ్గా ఉంటుంది, కానీ అది అంత నిజం కాదు, ఇది అంత నిజం కాదు. ఇది మీకు కొంచెం అర్థం అవ్వకపోతే సాధన చేసిన మనస్సు అనగదు. ఆ స్వప్నంలో ఉందని చెప్పు నిజం కిందే ఉంటుంది స్వప్నం. ఇది ఇది కూడా ప్రపంచంలో మనకు అహంకారం ఉందని చెప్పు, ఈ దేహాభిమానం ఉందని చెప్పు, దేహాత్మ బుద్ధి ఉందని చెప్పు, ఈ సృష్టి ఈ జరుగుతున్న సంగతులు అంతా నిజంగానే ఉంటాయి. మేలుకున్నాక ఆ స్వప్నం అసత్యం అని ఎలా తెలుస్తుందో, నీ వర్గంలో నువ్వు మేలుకున్నాక సత్యంలో నువ్వు మేలుకున్నాక ఈ జగత్తు కూడా నీకు అసత్యం అని తెలుస్తుంది. అది ఇప్పుడే జరగాలి, ఇక్కడే జరగాలి. ఈ శరీరం మరణించక ముందు నువ్వు ఆ స్థితిని పొందితే పునర్జన్మలేదు. ఈ కబీర్ దాస్ మాట మీకు ఎందుకు చెప్పానంటే, కబీర్ దాస్ మాట చెప్తున్నాను కదా, ఆ కబీర్ దాస్ ఒకడు ఉన్నాడు ఈ హృదయంలో, అందరి హృదయాల్లో ఇద్దరు కూర్చోడానికి చోటు లేదంట. ఏదైనా ఒకరు కూర్చుకునే చోట్లు ఒకరే కూర్చోవాలి, కానీ ఇద్దరు కూర్చోరు. ఇద్దరు కూర్చుందామని ఒకరు లేచి వెళ్ళిపోవాలి. హృదయంలో ఏమన్నాడంటే కబీర్ దాసు, ఈ హృదయంలో ఒక్కరికే చోటు ఉంది, ఇద్దరికి లేదు. ఒకరు ఒక్కడు కూర్చున్నా మనం తప్పించాలంటే ఆయన తప్పించేసి మనం కూర్చోవాలి. అందుకని ఇద్దరికి చోటు లేదు. అక్కడ ఎవరైనా అక్కడ కూర్చున్నాడు అనుకోండి, మనం కూర్చోవాలంటే ఆయన లాగేయాలి, లాగేసి మనం కూర్చోవాలి, కానీ ఇద్దరు అక్కడ కూర్చోలేరు. కబీర్ దాస్ ఏం చెప్పారంటే, ఈ హృదయంలో ఒక్కడే కూర్చుంటారు, ఇక్కడ అహంభావన కూర్చుంది అనుకోని ఇంక దేవుడు రాడు, ఏం చేయాలి, కూర్చోడానికి చూడలేదు. ఈ హృదయంలో దేవుడు కూర్చున్నాడు అనుకోని ఇంక అహంభావన రాదు, కానీ ఇద్దరు కూర్చోడానికి అక్కడ చూడలేదు. మీకు ఉంటే అహంభావన ఉండాలి, లేకపోతే ఆత్మజ్ఞానం ఉండాలి, అది మీకేం కావాలో కోరుకోండి. మనిషి ఒక మనిషి జ్ఞానాన్ని అయి ఉండాలి, అజ్ఞానాన్ని అయి ఉండాలి. ఇక్కడ అహంభావన ఉందనుకోండి, దేవుడు గుడి చుట్టూరు తిరిగినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాత్రలకు వెళ్ళినా దేవుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేయడు, చోట్లేదు. ఆడేం చేస్తాడు పాపం చోట్లేనప్పుడు? మన అహంభావన ఖాళీ చేయమనుకోండి, దేవుడు దేవుడిని ప్రార్థించినా స్తోత్రాలు చేసినా రాడు, ఏం చేద్దంటే రావాలని ఇక చోటేది కూర్చోడానికి. ఇలాగ వాడు మన అహంభావన కనుక ఈ ప్రార్థన చేసి సాధన చేసి అన్నీ చేసి ఈ అహంభావన కనుక ఈ అహంభావన తొలగించుకోగలిగితే హృదయంలో నుంచి అతను ఖాళీ అహంభావన కనుక ఖాళీ చేయగలిగితే మరుక్షణంలో వచ్చి అక్కడ ఈశ్వరుడు అక్కడ కూర్చుంటాడు. అంటే ఇద్దరికి చోటు లేదు, అక్కడ ఉంటే అహంభావన అని ఉండాలి, లేకపోతే ఈశ్వరుడు అని ఉండాలి మీ హృదయం. అది మీరు చూసుకోండి. మీకు అహంభావన అంత కాలం మీరు పూజలు చేసిన జపాలు చేసిన రాడు, అక్కడ ప్లేస్ లేదు ఆడు కూర్చోడానికి. ఆడేం చేస్తాడు? అహంభావన ఉంటే ఈశ్వరుడు రాడు. ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడని మీరు ఇంకా అహంభావం రాదు. ఏం చెప్తే అహంభావం రావాలని అక్కడ ఒక చోటు లేదు, అది రా, ఇంకా అది పోతుంది. అది మీరు ఆలోచన చేసుకోండి అని కబీర్ దాస్ చెప్పాడు. మీ హృదయంలో ఎవరు కూర్చున్నారో మీకు తెలుస్తూ ఉంటుంది కదా, అది మీరే సొంతంగా ఆలోచించుకుని చేసుకోండి అని కబీర్ దాస్ చెప్పాడు. ఇద్దరు ఒకరికే చోటు అండి, ఇద్దరికీ చోటు లేదు. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, ఈ భయపడటానికి ఈ లోకంలో కారణం ఏమి లేదు. మనకంటే వేరే ప్రపంచం ఉంది, మనకంటే వేరే ఇతరులు ఉన్నారు అని అనుకోవటంలో మనిషికి భయం వస్తుంది. ఒక్కడికి భయం, ఒక్క నేను ఒక్కనే ఉన్నానుకో సృష్టిలో ఇంకెవరు లేరు అనుకోండి, నాకు భయం వస్తుందండి. భయం లేదు, ఇద్దరు ఉంటే భయం వస్తుంది, ఒకరుంటే భయం ఏంటి? అంతా నేను ఒక్కనే అనుకున్నప్పుడు నాకు భయం ఏంటి? నలుగురుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని భయం వస్తుంది. భయం అనేది ద్వైతంలో వస్తుంది, అద్వైతంలో భయం లేదు. రెండులోంచి భయం వస్తుంది, కానీ ఒకటిలోంచి భయం రాదు. కృష్ణుడి గీతలో చెప్పాడు, కోపం ఒకటిది, భయం ఒకటిది, ఈ రెండు మీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తారు, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తారు. ఇప్పుడు మీ కోపం వచ్చేస్తాం అనుకోండి, ఎక్కువగానే మీ శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే మీకు తరచుగా కోపం వస్తుంటే శారీరక ఆరోగ్యం చెడిపోతుంది, మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. మీరు కోపాన్ని కొంచెం నియమించుకుంటారనుకోండి, స్వామి వివేకానంద ఒక వండర్ఫుల్ మాట చెప్పాడు, మీ కుటుంబ పరిస్థితి ఎప్పుడు ఒక రకంగా ఉండవు. స్వామి వివేకానంద తండ్రి బతికుండగా భోగం అనిపించాడు, తండ్రి చచ్చిపోయిన వెంటనే తిండికి కూడా తిండికి భర్త కూడా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ ఇంట్లో స్వామి వివేకానందకి ముగ్గురు తోబుట్టులు, మొత్తం ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు తోబుట్టులు వాళ్ళు. ఆ తండ్రి చచ్చిపోయిన తర్వాత పొట్ట కోసం ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇంట్లో వండుకునేది ఐదు అందరికీ సరిపోతూ వచ్చి అన్నం చూసేవాడు. వాళ్ళ అమ్మతో చెప్పాడు వివేకానంద, అక్కడ స్నేహితులు ఎందుకంటే తినొచ్చేసాను, అంటే నేను కూడా తింటే మిగతా వాళ్ళకి సరిపోదాము. వాడు అనిపించి అనిపించి ఒక మాట చెప్పాడు వివేకానంద, కష్టాలు అనిపించాడు. అంటే తండ్రి ఉండగా సడన్గా తండ్రి చచ్చిపోయాక ఇంటికి తండ్రి సంపాదించి తండ్రి చచ్చిపోయాడు, ఇంటికాడ వెంటనే దరిద్రం వచ్చింది, వెనకాల ఆస్తులు అవి లేవు, సంపాదించాయని చనిపోయాడు. ఓ పక్కని చుట్టాలు అప్పుడు దాకా వివేకానంద కుటుంబం మా చుట్టాలు మా చుట్టాలు మా చుట్టాలని తండ్రి బతికుండగా వచ్చి ఉపకారాలు పొందిన వాళ్ళందరూ ఈ వీళ్ళు కుటుంబం మీద దావాలు చేశారు. ప్రపంచం అంటే ది వరల్డ్ ఈజ్ సచ్. చాలా ఆ బాధలు వదిలేద్దాం. వివేకానంద ఈ బాధలను అనిపించి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాయంటే, సమాజ పరిస్థితులు కానీ ప్రకృతి పరిస్థితులు కానీ మీ కుటుంబ పరిస్థితులు కానీ ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. మంచి పరిస్థితులు వస్తాయి, చెడ్డ పరిస్థితులు వస్తాయి. మంచి ప్రారంభం వస్తుంది, చెడ్డ ప్రారంభం వస్తుంది. మీ ఇంట్లో కూడా మీరు బాగా ఉండొచ్చు, నలుగురు కోడళ్ళు వచ్చాక ఇంకో రకంగా ఉండొచ్చు. ఉదాహరణకు చెప్తున్నాను, మీ ఇంట్లో డబ్బు కూడా డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, డబ్బు తక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. తర్వాత మీ బంధువుల వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు, స్నేహితుల వల్ల ఇబ్బంది పడవచ్చు, విరోధుల వల్ల ఇబ్బంది పడవచ్చు, రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఇది ప్రకృతి, ఇది సమాజం రీతి ఎలాగ ఉంటుంది, సమాజం తీరు ఎలా ఉంటుంది, సమాజం రీతి ఎలా ఉంటుంది, ఇది ప్రకృతి. అంటే పరిస్థితులు ఈశ్వర సంకల్పాలను బట్టి వస్తూ ఉంటాయి, మీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అదృష్టం వచ్చినా ఎప్పుడు ఉండదు, దురదృష్టం వచ్చినా ఎప్పుడు ఉండదు, దుఃఖం వచ్చినా ఎప్పుడు ఉండదు, కష్టం వచ్చినా ఎప్పుడు ఉండదు, సుఖం వచ్చినా ఎప్పుడు ఉండదు. ఈ అన్నిటి మధ్యలో వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అవి అన్నిటి మధ్యలో ఇవన్నీ చూస్తూ పరిస్థితులు మీ చేతిలో లేకపోయినా ఇలా వర్షం వస్తుంది. ఇప్పుడు వర్షం రావచ్చు, కానీ వర్షం రాకుండా మనం ఆపు చేయడం. వర్ష ప్రకృతి పరిస్థితులు మీ చేతిలో లేకపోయినా మీ ప్రవర్తన మీ చేతిలో ఉంది, మీ ప్రవర్తన కాపాడుకోండి. వివేకానంద చెప్పాడు, మా నాన్నగారు బతుకుండగా రోజు మా ఇంటి చుట్టూ ఆయన హైకోర్టులో ప్లేయర్, బెంగాల్ కలకత్తా హైకోర్టులో ప్లేయర్. రోజు హైకోర్టులో మా నాన్నగారు బతుకుండా మా ఇంటి చుట్టూరు రోజు తిరిగి వాళ్ళే, మా నాన్నగారిని రోజు స్తోత్రం చేసేవాళ్ళే, మా నాన్నగారు చచ్చిపోయాక మా అమ్మ దావాలు చేశారు. ఆ దావాలు చేసినప్పుడు నాకు రోడ్డు మీద ఎప్పుడు కలిపి అప్పుడు బియ్య ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నాడు ఆయనప్పుడు నాకు రోడ్డు మీద కనపడేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మీద నాకు ఎప్పుడు కొంచెం కోపం వచ్చింది. సరే వాళ్ళే దావాలు చేసుకున్నాడు, ఆయన దావా చేయమంటాడు మాండు, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవటం నేను నేర్చుకోవాలి కదా అనుకున్నాను అన్నాడు వివేక. ఆయన దావా చేయమంటాడు మాండు, ఆయన చూస్తే నాకు కోపం వస్తుంది. కోపం రాకుండా చేసుకుని సాధన చేసి కోపం రాకుండా చేసుకుని విధానం నేను చూసుకోవాలి, కానీ ఆయన ఎలాగో మార్చలేను నేను. ఆయన చూసి నేను పాడేయటం కంటే ఆడి పక్కన కోపం చిరాకు ప్రదర్శించడం కంటే ఆడ ఎలాగో పాడైపోయాడు, ఆయన చూసి నేను పాడైపోవటం కంటే నేను సాధన చేసుకుని ఆ విధానం నేను ఉంటాం మంచిది అని నేర్చుకున్నాను అన్నాడు ఈ తగు ఉన్నాడు. అంటే గౌకరి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అలాగని మన ప్రవర్తన తొందరగా మార్చుకోకూడదు. అంటే మన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చేస్తాం అనుకోండి, ఉద్రేకం వచ్చేస్తాం అనుకోండి, కోపం వచ్చేస్తాం అనుకోండి, లోపల కూలిపోతాం. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా ఉన్నా మీ ప్రవర్తన మీ చేతిలో ఉంది అంటాడు స్వామీజీ. ఇవన్నీ పుస్తకాలు చదివి చెప్పిన మాటలు కాదు, జీవితం అనుభవంలోంచి లైఫ్ జీవితం నేర్పినటువంటి పాఠాలు. తర్వాత మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది జీవుడు లేడు, కర్మ లేదు, ఉన్నట్టుగా అనిపిస్తాను, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే వస్తుంది, అది బ్రహ్మం. ఆ బ్రహ్మమే మన హృదయంలో ఉంటే దాని ఆత్మ అంటాం. జీవుడు లేడు, కర్మ లేదు. జీవుడు కర్మ స్వప్న సమానం. మన స్వప్నాలు ఎటువంటి వస్తున్నాయో అటు జీవుడు అంతే, కర్మ అంతే. ఇవన్నీ స్వప్న సమానం. మనసు చేస్తుంది, మనస్సు అనిపిస్తుంది, అంతేకాని ఇవన్నీ స్వప్నమే. కర్మ స్వప్నమే, జీవుడు స్వప్నమే. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు పరిస్థితులు మీకు ఎక్కువ స్నేహాలు చేయకండి, తగుమాత్రంగా ఉండొచ్చు. ఎక్కువ స్నేహాలు చేసి వాళ్ళని హత్తుకోకండి, వాళ్ళు గుండె కింద మళ్ళీ మీరు హత్తుకోకుండా ఏం చేయాలి. వాడు మళ్ళీ మీకు శత్రువు వేయడనుకోండి, మీకు దుఃఖం వస్తుంది. యాన్ని ఎవడని మీకు మామూలు శత్రువు ఉండొచ్చు, ఆయన మామూలు ద్వేషించొద్దు. వాళ్ళని అలా ఉండమే ఉండదు, ద్వేషించొద్దు. ఏం చేసి ద్వేషిస్తామని కూడా మన మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇదే స్వామి చెప్పండి, మన ప్రవర్తనలో తేడా వస్తుంది. మీకు ఏదైనా మీకు బాగా స్నేహితున్న గుండెకి హత్తుకోవద్దు. విరోధులు ఉన్నారనుకోండి, విరోధులు ఉన్నారని ఆయన ద్వేషించొద్దు. ఇక్కడ హత్తుకోవద్దు, అక్కడ ద్వేషించొద్దు. ఉదాసీనంగా ఉండండి. మీ పని మీరు చూసుకోండి. మనకి మంచివాళ్ళు గురువులే, చెడ్డవాళ్ళు గురువులే. మంచివాళ్ళు చూసి నేర్చుకునేది ఉంటుంది. చెడ్డవాళ్ళు కూడా ఎందుకు గురువులు, చెడ్డవాళ్ళు కూడా ఎందుకు గురువులు అంటే మా జోలికి రావద్దని వాళ్ళు చెబుతున్నారు అని చెప్పి వాళ్ళు గురువులే. చెడ్డవాళ్ళు కూడా ఎందుకు గురువులు అంటే మా జోలికి మీరు రాకుండా అని చెప్తున్నారు, వాళ్ళు గురువులే. మంచివాళ్ళు గురువులే, ఏం చేసి వాళ్ళ దగ్గర మనం నేర్చుకునేది అంటే నేర్చుకోవచ్చు. అయితే మనం ఈ సంఘటనలో బాగా వినండి. మీరు ఇప్పుడు మీ ఇంటికి ఏదైనా అది బయట మాట బయట కూడా వదిలేయండి. మీ ఇంట్లో ఏదైనా అదృష్టం వచ్చిందనుకోండి, మీకు ఏదైనా కలిసి వస్తుందనుకోండి, మీకు కలిసి వస్తామనుకోండి, ఆ కలిసి వచ్చినప్పుడు మీ మనస్సులో పొంగు రాకూడదు. జాగ్రత్తగా వినండి సబ్జెక్టు. మీ మనసులో పొంగు అంటే మనకి ఎలా కలిసి వచ్చేస్తాం, ధనవంతులు అయిపోతున్నాం, మనకి ఏదో గౌరవం వచ్చేస్తాం, ఎలా అనుకోదు. కలిసి వస్తే కలిసి రాను, మనస్సులో మటుకు వికారం రావద్దు. ఏమండి, మీకు ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, నష్టం వచ్చింది కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు వ్యాపారం చేస్తే 10 సంవత్సరాలు లాభం వచ్చేది, మధ్యలో నష్టం వస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడు నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు మనసు కుంగిపోతారు. ఇవన్నీ రేలు చెరువు వాళ్ళకి బాగా తెలుస్తారు. రేలు చెరువు వాళ్ళకి వస్తే అమాంతంగా ఎకరానికి 100,000 వచ్చేస్తుంది. ఏలిచేరి వాళ్ళకి పాపం వస్తే ఎకరానికి 100,000 వచ్చేస్తుంది, లేకపోతే ఎకరానికి 100,000 పోతుంది. అది ప్యాకెట్ లాంటిది, 100,000 వచ్చేయచ్చు, 100,000 పోవచ్చు. వరి వ్యవసాయం అంటే పోతే పోతుంది, 1 బస్తా కూడా చేతికి రాదు, లేకపోతే 50 బస్తాలు పండవచ్చు. ఇక్కడ మన సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు అదృష్టం బాగా ధనవంతులైపోయినా మాయే, ఒకవేళ మీరు ఇంటికాడ ఇబ్బంది పడుతున్నా మాయే. మీకు ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, మనసు పొంగిపోయింది అనుకోండి, మీకు ఆ పొంగిపోయినప్పుడు కొన్ని ముద్రలు పడతాయి మీ లోపల. తర్వాత మీకు ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, మనసు కుంగిపోతుంది, రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టదు. ఇవాళ పొద్దున్న ఒకరు మా ఇంటికి వచ్చారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, పూర్వం ముఖం బాగా డేలా అయిపోయింది. డేలా అయిపోతే ఏంటంటే, డేలాగా అంటే 3 నెలల నుంచి నిద్ర పట్టుతుంది అన్నారు, 3 నెలల నుంచి నిద్రపట్టడం లేదని అన్నారు. ఏదో కారణం చెప్పారు, ఆ కారణానికి పెద్ద నిద్రపాడు చేసుకుని ఉండక్కర్లేదని, ఆ కారణం ఆయన కళ్ళకి పెద్దది, ఆయన బుద్ధికి పెద్దదిగా కనిపిస్తుంది. అది విచారణ చేస్తే పోతుంది. మీకు ఏ కారణం వల్ల 3 నెలల నుంచి నిద్రపట్టలేదు ఏదో చెప్పారు, అది నిద్రపట్టడానికి వీలు లేనంత కారణం కాదు, ఆ వివేకంతో వైరాగ్యంతో దాన్ని అనాలిసిస్ చేస్తే విశ్లేషణ చేస్తే అది పోతుంది బయటకు. నిద్రపాటు చేసుకోక్కర్లేదా? అసలు ఎటువంటి సంఘటన గురించి మీరు నిద్రపాటు చేసుకోక్కర్లేదు, అంటే మాయే. మీకు ఇప్పుడు మీరు ఇంకోటి ఇంటలెక్చువల్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, ఇది బాగా అర్థం చేసుకోండి, మీకు ఇంటికాడ ఎప్పుడు నష్టం వస్తే కుంగిపోకండి, లాభం వస్తే పొంగిపోకండి. ఏం చేసి చెప్తానంటే, ఈ లాభము నిత్యంగా ఉండదు. మీరు ఒకవేళ కష్టపడి సంపాదించి మీ మనవాళ్ళ మొత్తంతో పాడు చేయొచ్చు. అటువంటి కుటుంబాలు కొన్ని వేలు ఉన్నాయి. వీళ్ళు నీరుకాయ పంచులు కట్టుకుని ఓ పూట తిని ఓ పూట బాగానే సంపాదిస్తే మనవాళ్ళ దగ్గరికి వచ్చేటికి మొత్తాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. సంపద ఎప్పుడు ఒక చోట ఉండదు, సంపద ఎప్పుడు ఒక చోట ఉండదు. ఆ విషయాలు వదిలేద్దాం. అంతే, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు మీకు ఏదో నష్టం వచ్చినప్పుడు కుంగిపోతారనుకోండి, అప్పుడు కొన్ని ముద్రలు సంస్కారాలు పడతాయి మీ లోపల. లాభం వచ్చినప్పుడు పొంగిపోతారనుకోండి, అప్పుడు ఈ సంస్కారాలు పడతాయి. ఈ లాభ నష్టాలు మీకు కూడా రావు, మీ ఇల్లు మీకు కూడా రాదు, మీ పొలం కూడా మీకు కూడా రాదు, ఈ డబ్బు మీ బ్యాంకులోని అకౌంట్ మీకు కూడా రాదు. లాభం వచ్చినప్పుడు ఒక రకంగా, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా మీరు ఉన్నారు కదా. ఆ సంస్కారాలు మీరు చచ్చిపోయి మీకు కూడా వచ్చేస్తాయి. ఇది అర్థం చేసుకోండి. మీ శరీరం చచ్చిపోతుంది, చచ్చిపోయిన శ్మశానంలో కాల్ చేస్తారు, కాల్ చేసి శరీరం బూడిదైపోతుంది. మీరు శరీరం ఉండగా మీ మనస్సు హెచ్చుతగ్గులకు గురైంది కదా, ఆ హెచ్చుతగ్గులు మీకు కూడా జీవుడు కూడా వచ్చేస్తారు. ఇక్కడ లాభం ఎక్కడ ఉంటుంది, నష్టం ఎక్కడ ఉంటుంది, అదృష్టం ఎక్కడ ఉంటుంది, దురదృష్టం ఎక్కడ ఉంటుంది? మీరు అదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, దురదృష్టం ఒక రకంగా ఒకరు ఉన్నారు కదా. ఆ హెచ్చుతగ్గులు మీకు కూడా జన్మ జన్మలకే వచ్చేస్తాయి. సమత్వమే సమత్వమే యోగం. అదే భగవద్గీతలో ద్వితీయ అధ్యాయంలో చెప్తాడు, సమత్వమే యోగం, సమాన బుద్ధి మాత్రమే యోగం. మీ సమాన బుద్ధి అదృష్టం రావచ్చు, దురదృష్టం రావచ్చు, మీరు సమాన బుద్ధి కలిగి ఉండాలి. అలా సమాన బుద్ధి కలిగి ఉండటమే యోగం. అంతేకాని గుంజులు తీయటం, వాకింగ్ తీయటం శరీరానికి ఆరోగ్యం మంచిదే, అది యోగం. కొంతమంది శరీరానికి సంబంధించిన ఎక్సర్సైజ్ యోగం అనుకుంటున్నారు. సమాన బుద్ధి కలిగి ఉండటం యాగం. మీ పరిస్థితి ఎప్పుడూ ఒక రకంగా ఉండవు, ఆ దేహ ప్రాప్తాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి, హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. హెచ్చుతగ్గులు వచ్చిన దేహానికి సంబంధించిన విషయాలు, మనసుకు సంబంధించిన విషయాలు, మీ లోపల చైతన్యంకి ఎట్టి సంబంధం లేదు. అంటే మీ జీవితంలో సంఘటన యొక్క ప్రభావం మీ మీద పడకుండా చూసుకుంటే మీరు, అప్పుడు మీ బుద్ధి నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. అర్జున, యోగం అంటే అదే. సమత్వం యోగ ఉచ్యతే, సమాన బుద్ధి కలిగి ఉండటమే యోగము. అప్పుడు నీకేమవుతాయి, పునర్జన్మ చేతులు చచ్చిపోతాయి. ఇప్పుడు నీకు 100 కోట్లు వచ్చేసింది అనుకోండి, డబ్బు అది నిజం కాదు. ఇప్పుడు మీరు పొట్టకే బట్టకే ఇబ్బంది పడుతున్నారనుకోండి, అది నిజం కాదు. కానీ నిజం వలె కనిపిస్తాను, జీవుడు నిజం కాదు, జీవుడు నిజం కాదు, అహంకారం నిజం కాదు, ఇవన్నీ నిజం కాదు. దేహంతో తాదాప్యం పొందే నేను నిజం కాదు, ఇవన్నీ నిజం కాదు. నిజం కాకపోయినా ఎంత నిజం కాదో అంత నిజం వల్ల నీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ హెచ్చుతగ్గులకు గురవుతున్నావు, కష్టనష్టాలకు గురవుతున్నావు, బాహ్యమైన పరిస్థితికి లొంగిపోతున్నావు. ఇవి నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి, నీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే యోగం. మీకు అదృష్టం వస్తే రానివ్వండి, దాంతో కలవద్దు. మీరు దురదృష్టం వస్తే రానివ్వండి, దాంతో కలవద్దు. నాకు అదృష్టం వచ్చింది అనుకున్నవాడు ఎంత నిజమో, దురదృష్టం వచ్చిన వాడు ఎంత నిజమో, అది అంతే నిజం. ఆ నేనే నిజం కాదు అసలు. అది మీకు అర్థం అవ్వాలి, అవి అర్థమైతే బాహ్యమైనటువంటి అది ప్రపంచం అంటూ లేదు. అసలు మన మనస్సులో ఉన్న చాపల్యమే, మన మనస్సులో ఉన్న చలనమే, మన మనస్సులో ఉన్న స్పందనమే, మన మనస్సులో ఉన్న కోరికలే, మన మనస్సులో ఉన్న వాసనలే మనకు లోకం కింద కనిపిస్తాం. లేకపోతే లోకం లేదు. నేను అనే తలంపు పెద్దదైతే మనస్సు అవుతుంది అంతే. నేననే తలంపు పెద్దదైందనుకోండి దాన్ని మనస్సు అంటాం. మనసు నేననే తలంపు ఉంటే మనస్సు వస్తుంది. మనస్సు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు. కానీ నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? నీ హృదయంలోంచి వచ్చింది. అది ఎక్కడి ఈ నేను అనే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి నువ్వు పంపగలిగితే అదే ఆధ్యాత్మిక హృదయం. భగవంతుడు ఉండే ప్లేస్ అదే, అదే స్పిరిచువల్ హార్ట్. ఈ మూల తలంపు మూలంలోనే ఈస్తాడున్నాడు. అక్కడికి పంపితే మూల తలంపు లేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు, లోకం లేకపోతే దేవుడు లేడు. ఇంకా నువ్వు మిగిలితావు. అదే ఆత్మ, అదే చైతన్యం, అదే బ్రహ్మము, అదే శాంతి, అదే కుట్ర అంతయి కోసి గుణముగ పాలించు గురు రూపమై వెలుగు అరిణాచల. కుట్ర అంతయి కోసి గుణముగ పాలించి గురు రూపమై వెలుగు అరిణాచల అంటే చెడ్డ గుణాలు మనస్సులో ఉన్నాయి, మంచి గుణాలు మనస్సులో ఉన్నాయి. కానీ మంచి గుణాలు ఆత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి, రెండు మనస్సులో ఉన్నాయి. భగవద్ అనుభవం అంటే రెండు పిచ్చలు ఉన్నాయి. ఎన్ని పిచ్చలు ఉన్నాయి? రెండు పిచ్చలు ఉన్నాయి. విషయ పిచ్చ ఉన్నవాడిని, విషయాల మీద పిచ్చ ఉన్నవాడు, విషయాల మీద పిచ్చ ఉన్నవాడు ఏమంటారంటే వాడు మోహంలో పడ్డాడు అంటారు. విషయాల మీద పిచ్చ ఉంటుంది అనుకోండి, అది విషయ కామం. మీకు అర్థమవుతుందా? అది విషయాల మీద పిచ్చ. ఎంచేపు వాళ్ళకి భగవంతుడి మీద భక్తి ఉండదు, విషయాల మీద ఉంటుంది. మనస్సు అంతా విషయాల మీద ఉంటుంది. ఆ విషయాల మీద అస్తమైన మనస్సు ఉంటుంది, దాన్ని విషయపిచ్చ అంటారు. కొంతమందికి మనస్సు విషయాల మీద ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది మనస్సు, అది దేవుడి పిచ్చ అంటారు. ఒకటేమో దేవుడి పిచ్చ, ఒకటేంటి దేవుడి పిచ్చ, రెండేంటి విషయాల పిచ్చ. ఈ విషయాల మీద మన మనస్సు ఉంటే విషయాల మీద పిచ్చ, అది విషయాలకు సంబంధించిన పిచ్చ. మన మనస్సు దేవుడు ఈశ్వరుడి మీద ఉంటుంది అనుకోండి, అది ఈశ్వరుడి పిచ్చ. విషయ కామం ఈశ్వర కామం అని చెప్తారు శాస్త్రులు. విషయాల మీద కామం ఉంటే అది విషయ కామం. ఈశ్వర కామం అంటే కోరిక. ఈశ్వరుడి మీద కోరిక ఉంటే అది ఈశ్వర కామం. విషయ కామం వేరు, ఈశ్వర కామం వేరు. అది ఈశ్వర సరే విషయాలు విషయం విషయ కామం అన్నవాడు ఆజన్మకు ఆజన్మ పతనం అయిపోతూ ఉంటాడు. అది బంతి జారిపోయినట్టు, చేతిలో ఉన్న బంతి జారిపోయినట్టు ఎక్కడికెళ్తుందో తెలియదు. అలా విషయకామం ఉన్నాడు ఆ జన్మకు ఆ జన్మ పతనం అవుతూ ఉంటాడు. పతనం అంటే కదా నీచమైన ఏనుడికి కూడా వెళ్ళిపోతాడు. సరే ఈశ్వర కామం అంటే ఈశ్వరుడి మీద ఈశ్వరుని పొందాలి, ఈశ్వరుని పొందాలి అనే తపన ఉంటుంది. ఈశ్వరుని పొందాలి, ఈశ్వరుని పొందాలి దాని అది కోరికే. దాన్ని ఈశ్వర కామం అంటారు. ఆ ఈశ్వర కామం ఉంటుంది ఎప్పుడు వరకు ఉంటుందంటే ఈశ్వరుణ్ణి సాక్షాత్తుగా ఈశ్వరుడు ఎలా ఉన్నాడో అలా దర్శించే వరకు, ఈశ్వరుడు నీకు అనుభవేక వేద్యం అయ్యే వరకు, ఈశ్వరుని స్వరూపాన్ని పొందే వరకు, ఈశ్వరుని తెలుసుకునే వరకు, ఈశ్వరుని తెలుసుకోవాలంటుంది అది ఈశ్వర కామం. ఆ కామం కూడా ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు వరకు? నీ ప్రయాణం ముగిసే వరకు, అంటే ఈశ్వరుని తెలుసుకునే వరకు, ఈశ్వరుడి స్వరూపం తెలుసుకునే వరకు. అదే మోక్షం. రెండు కామాలు. రెండు కామాలు, ఒకటి విషయ కామం. ఒకటేంటి విషయ కామం, రెండు ఈశ్వర కామం. విషయ కామం అన్నాడు ఆ జన్మకు ఆ జన్మ పతనం అయిపోతూ ఉంటాడు. పతనం అంటే నీచమైన జన్మల్లోకి వెళ్ళిపోతాడు అలాగే. ఈశ్వర కామం కూడా కామే, ఆ కామం కూడా తీరదు. ఎప్పుడు ఈశ్వర దర్శనం పొందాక, అడు మోక్షం పొందాక అప్పుడు వరకని ఆ కామం అనగదు. ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో నేర్చుకోవాలి, భగవంతుడు ఐక్యం అవ్వాలి, భగవంతుడు ఐక్యం అవ్వాలి. ఎప్పుడో కాదు, ఈ జన్మలోనూ తరించాలి, ఏ జన్మలోనూ కాదు, ఇప్పుడే తరించాలి, ఇక్కడే తరించాలి. ఒకటేటండి అపేక్ష, ఒక ఏంటండి జిజ్ఞాస, ఒకటేటండి ముముక్షత్వం. ఈ రెండు నవ్వు ఇక్కడే ఇప్పుడే అనేటువంటి తపన. ఆ తపనే తపస్సు. తపన ఆ ఈశ్వరుని పొందాలంటే వేడి, ఈశ్వరుని పొందాలంటే తపన, ఈశ్వరుని పొందాలంటే జిజ్ఞాస, ఈశ్వరుని పొందాలంటే ముముక్షత్వం. దాని పేరు తపస్సు అంటే వేడి చేయటం. మళ్ళీ ఎప్పుడైనా అది అనగదు. అది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే ఆ ఈశ్వర కామం ఎప్పుడు అనగదు. అది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే మీరు ఈశ్వరుని పొందాక, ఈశ్వరు యొక్క స్వరూపం పొందాక అప్పుడు ఆ కామం అణిగిపోతుంది. అప్పుడు వరకు ఉంటుంది. ఒకటి ఈశ్వర కామం, రెండు విషయ కామం. ఈశ్వర కామం ఈశ్వరుని పొందాక చల్లారిపోతుంది. ఈశ్వర కామం పూర్తిగా చల్లారిపోతుంది ఎప్పుడు? ఈశ్వరుని పొందాక, నువ్వు మోక్షం పొందాక. విషయ కామం ఏం చేస్తుందంటే ఆ జన్మకు ఆ జన్మకు నీచమైన జన్మల్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక ఎవరో వచ్చారు, మీటింగ్కి వచ్చే ముందు ఎవరో చెప్పారు, నాకు భయం వస్తాను ఎప్పుడు నేను మీటింగ్ ఇంకో 10 నిమిషాలకు వస్తానని ఎవరో చెప్పారు. నాకు భయం వస్తాను, భయం ఎవరిని చూసి నీకు భయం వస్తుంది? నీ అహంకారానికి ఇతరులు ఉన్నారు, నీ చైతన్యానికి ఇతరులు లేరు. నువ్వు భయపడుతున్నావు, నీ అహంకారం భయపడుతుంది. నీకు కోపం వస్తున్నప్పుడు నీ అహంకారానికి కోపం వస్తుంది. నీకు ఉద్రేకపడుతున్నప్పుడు నీ అహంకారం ఉద్రేకపడుతుంది. ఎవరిని చూసి ఉద్రేకపడుతుంది? అహంకారానికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు, బ్రహ్మముకి ఇతరులు లేరు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. అంచేత నీకు అన్యంగా నువ్వేదో చూస్తున్నావు, నీకంటే వేరుగా ఎవరినో చూస్తున్నావు, నీకంటే భిన్నంగా ఏదో చూస్తున్నావు, అప్పుడు నీకు భయం వస్తుంది. నీకు అన్యంగా ఏదీ లేదని సంగతి నీకు అర్థమైతే భయం లేదు. అసలు నాకంటే వేరుగా, నాకంటే అన్యంగా, నాకంటే భిన్నంగా ఏదీ లేదనే సంగతి నీకు అనుభవంలోకి వస్తే భయం లేదు. నువ్వు భయపడతానికి ఇతరులు ఉంటే కదా నీకు భయపడేది. ఇతరులు లేనప్పుడు ఇంకెవరికి భయపడతాను? నీకు గాఢ నిద్రలు, ఇతరులు ఎవరున్నారు? గాఢ నిద్రలో మీకు భయం వస్తుందా? భయం లేదు. ఏం చేతి ఇతరులు లేరు అక్కడ. దేవుడు గాఢ నిద్రలో మీకు ప్రపంచం లేదు, దేవుడు లేడు. అంటే ఒక దేవుడు ఉన్నాడనే తలంపు లేదు, ప్రపంచం లేదు, దేవుడు లేడు, శరీరం లేదు. గాఢ నిద్రలో ఉన్నది ఒకటంటే ఒక్కటే. అక్కడ పుణ్య ప్రారంభం లేదు గాఢ నిద్రలో, పాప ప్రారంభం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, లాభం లేదు, నష్టం లేదు, పునర్జన్మ లేదు, పూర్వజన్మ లేదు, ఈశ్వరుడు సంబంధించిన తలంపు లేదు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. మనస్సు అణిగిపోయింది, శరీరం అణిగిపోయింది, లోకం అణిగిపోయింది, అంతా అణిగిపోయింది. గాఢ నిద్రలో అంతా అణిగిపోతావు, అంతా అణిగిపోయిన చోటు నీకు భయం లేదు, కోరిక లేదు. గాఢ నిద్రలో కోరిక లేదు, గాఢ నిద్రలో భయం లేదు. ఆ నిద్ర వస్తున్నవి జాగ్రత్త వస్తున్నవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు భయం లేని స్థితిని మీరు పొందుతారు. మనకి కర్మ మామూలుగా ఎందుకు చుట్టుకుంటుందంటే చేస్తే ఇష్టంగా చేస్తాం పని, లేక అయిష్టంగా చేస్తాం. కానీ పని కోసం చేయటం నేర్చుకుంటే కర్మ చుట్టుకోదు. మనం మామూలుగా ఉంటే ఇష్టంగా ఉంటాం, లేక అయిష్టంగా ఉంటాం. ఇష్టానికి అయిష్టానికి దూరంగా ఉండలేకపోతున్నది. నేర్చుకోవడం మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, లెక్కలు నేర్చుకుంటున్నాం, తెలుగు నేర్చుకుంటున్నాం, ఇవన్నీ నేర్చుకుంటున్నాం, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఇవన్నీ పొట్టకు సంబంధించిన విద్యలు. ఈ విద్యలో మోక్షం రాదు. లెక్కలు నేర్చుకుంటాం అనుకోండి, ఇంగ్లీష్ నేర్చుకుంటాం అనుకోండి, దానివల్ల పొట్టెడిపోతుంది. కానీ దానివల్ల మోక్షం రాదు. అరుణాచలేశ్వరుడా ఈ అపరావిద్యను నేర్చుకుని ఈ జిమ్మిక్కుల్లో, ఈ గారిడీల్లో, ఈ మ్యాజిక్ల్లో నేను పడకముందే అక్షరమణమాలలో అక్షరమణమాలలో అరుణాచలేశ్వరుడు చెప్తాడు నాకు పరావిద్యను నేర్పు. అంటే ఏ విద్యను నేర్పితే, ఏ విద్యను నేర్చుకుంటావు నువ్వు నాకు తెలుస్తావో ఆ విద్యను నాకు నేర్పించు. ఈ భౌతిక విద్యలన్నీ జిమ్మిక్కలు. ఏంటయ్యి తల 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 మెరిసిపోతా ఉంటాయి, నీకు అర్థమవుతాయి? మ్యాజిక్లు, జిమ్మిక్కులు, ఇవన్నీ తలతల మెరిసిపోతూ ఉంటాయి. పొట్ట గౌరవం తెచ్చుకోవడానికి బాగానే ఉంటాయి, పొట్టకి బాగానే ఉంటాయి, గౌరవం తెచ్చుకోవడానికి బాగానే ఉంటాయి, సన్మానాలకు పనికొస్తాయి, ఊరేగింపులకు పనికొస్తాయి. అసలు సున్నా ఈ జిమ్మిక్కులు. ఈ సైన్స్ ఒక మ్యాజిక్, అన్ని జిమ్మిక్కులే. భౌతిక విద్యలన్నీ జిమ్మిక్కులే. అయితే ఇదంతా పొట్టక పనికి వస్తాయి, ఊరేగింపుడికి పనికి వస్తాయి. అసలు సున్నా. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ విద్యలు కాదు, నిన్ను తెలుసుకునే విద్య, మేలైన విద్య, పరావిద్య, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య నాకు నేర్పించి, ఏ విద్య నేర్చుకుంటే నిన్ను పొందుతాను ఆ విద్యను నేర్పించి అరుణాచలేశ్వరుడా. ఈ జిమ్మిక్కుల్లోంచి, ఈ మ్యాజిక్కుల్లోంచి నన్ను విడుదల చేయి అరుణాచలేశ్వరుడు. అంటే ఈ విద్యల మీద నాకు మోహం కలగజేయి. సపోజ్ మీకు ఇంగ్లీష్ బాగా వచ్చిననుకోండి, ఇంగ్లీష్ లెక్చరర్ అయిపోతారు. ఏదో నెలకు ఒక 5,000 జీతం ఇస్తారు మీకు, మేడం గారు, మేడం గారు అంటారు. అయితే నీకు లెక్కలు బాగా వచ్చిననుకోండి, లెక్కల్లో మీరు ప్రొఫెసర్ అయిపోతారు, నెలకు 30,000 తెచ్చుకుంటారు. అయితే బట్ట మంచి బట్టలు వేసుకోవచ్చు, ఓ చిన్న కారు కొనుక్కోవచ్చు, మరి మీకు కావాల్సిన అన్ని తినవచ్చు, రోజుకి 4 సార్లు సినిమాలకు వెళ్ళొచ్చు, ఇవన్నీ బాగా అంతవరకు అయ్యాయి. జిమ్మిక్కులు, జిమ్మిక్కులు, మ్యాజిక్కులు, మ్యాజిక్కులు. ఈ ఆకర్షణ దాన్ని పడకుండా నిన్ను పొందే విద్య నాకు నేర్పారని, పరా విద్యను నేర్పారని ఆచరిస్తాడా. నిన్ను ఏ విద్య నేర్చుకుంటే ఈ మోహంలో పడకుండా, నీ మోహంలో పడి నిన్ను తెలుసుకునే శక్తి కలుగుతుందో అటువంటి విద్యను నాకు నేర్పించారని ఆచరిస్తాడా. ఈ జిమ్మిక్కులు నన్ను పడినవకు, ఈ మ్యాజిక్కులు నన్ను పడినవకు. పడకముందే వచ్చి రక్షించు, పడిన తర్వాత నువ్వు మటుకేం చేస్తావు? శరీరం చచ్చిపోయాక డాక్టర్ ఏం చేస్తాడండి? కాదండి, మన ఇంట్లో శరీరం చచ్చిపోయింది, డాక్టర్ ఎందుకు మనకి? నేను ఈ జిమ్మిక్కుల్లో, ఈ మ్యాజిక్కుల్లో, ఈ మాయలో, ఈ అజ్ఞానంలో, ఈ అవిద్యలో పడిపోయి కొట్టుకుని పోకముందు వచ్చి రక్షించి, నేను రక్షించాక, నేను చచ్చిపోయాక నువ్వు వచ్చి నాకు చేసి ఉపకారం ఏంటి అరుణాచలేశ్వరుడా? నేను పూర్తిగా కుడిపోయాక, నేను వచ్చి పాడైపోయాక ఇంక నువ్వే చేంజ్ చేస్తావు? నేను శుభ్రంగా ఈ మామిడి పండు బాగా కుళ్ళిపోయింది అనుకోండి, ఓ మామిడి పండు బాగా కుళ్ళిపోయింది అనుకోండి, నీకు ఎవరికైనా ఇస్తామనుకోండి ఆ మామిడి పండు, మామిడి పండు పుచ్చుకుంటారో చూస్తారో ఇదేం మామిడి పండు బయటపడేస్తారు. అలాగే నేనంతా పాడైపోయిన తర్వాత నువ్వు వచ్చినా కుళ్ళిపోయిన మామిడి పండులో తయారైతే మటుకు నువ్వు మటుకు తీసుకుంటావా? బాగుండగానే వచ్చి రక్షించారు అరుణాచలేశ్వరుడు. కానీ శరీరంలో ప్రాణం పోయిన తర్వాత ఇంకా డాక్టర్ ఎందుకు? మాయా విషము పట్టి తలకెక్కి చెడుమున్నే ఇంచదంటండి. పాము మనం కరుస్తుంది అనుకోండి, కోబ్రా కరిస్తే పర్వాలేదు, శరీరం చచ్చిపోతుంది అంటే అంతకంటే ఏం చేయదు. ఓ తాచుపం వచ్చి, పెద్ద తాచుపం వచ్చి మనం కరిచేస్తుంది అనుకోండి, పెద్ద ప్రమాదం లేదు, ఆ శరీరం ఒకటి చచ్చిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. మాయా విషయం అలా కాదు, పాము విషయం కంటే ప్రమాదం మాయా విషయం. పాము విషయం మెరుగు, ఇచ్చేది ఆ శరీరం చచ్చిపోతుంది. ఈ మాయా విషయం కొన్ని కోట్ల జన్మలు తిప్పేస్తుంది. మామూలు జన్మలు వచ్చినా పర్వాలేదు, నీచమైన జన్మలు వస్తాయి. పాము విషయం మెరుగు ఇంకా, మాయా విషయం కంటే పాము, పాము విషయం ఏమి చేయదు, శరీరాన్ని చంపుతుంది అంతే. అంటే ఈ మాయ అనేది కూడా విషయంతో సమానం. మాయ అంటే అక్కడ అవిద్య, మాయ అంటే అజ్ఞానం, మాయ అంటే అహంభావన. ఈ విషయం నాకు పట్టుకుంది, నాకు ఈ విషయం నాకు పట్టుకుంది, ఇంకా తలకెక్కడానికి సిద్ధంగా ఉంది. తలకెక్కిన తర్వాత శుభ్రంగా పాడైపోయిన తర్వాత నువ్వు చేసేదే ఉంది ఆ మూడు అంచెల విషం, విషం నన్ను పట్టుకుంది. తలకెక్కి నేను శుభ్రంగా పాడవకముందే నువ్వు వచ్చి రక్షించాలి నా చదివిస్తాడు. అంటే మీరు దేన్ని హత్తుకోకండి, అలాగని దేన్ని ద్వేషించవద్దు. మీరు ఒక్క ప్రశ్న గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇది ఒక్కటే మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయను ఈ ఒక్క వాక్యం. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకోండి, మీ కూతుర్ని ప్రేమిస్తున్నారనుకోండి అనుకోండి, లేకపోతే మీ భర్తను ప్రేమిస్తున్నారనుకోండి, మీ మనవలను ప్రేమిస్తున్నారనుకోండి, ఎవరిని మీ ఇష్టం ఉంది ఎవరిని ఒకరిని ప్రేమిస్తున్నారనుకోండి, ఈ ఒక్కటే మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. అది వాళ్ళ కోసం వాళ్ళని ప్రేమిస్తున్నారా, మీకోసం వాళ్ళని ప్రేమిస్తున్నారా, అది ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. నాకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పొద్దు. వాళ్ళ కోసం వాళ్ళని ప్రేమిస్తున్నారా, మీకోసం వాళ్ళని ప్రేమిస్తున్నారా, వాళ్ళ కోసం వాళ్ళని ప్రేమించరు మీకోసం వాళ్ళని ప్రేమిస్తారు. ఈ పిల్లల్ని పెంచేవాళ్ళండి చాలా శ్రద్ధగా పెంచుతారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈయన కష్టాలు పెట్టినా సరే, అది వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అయిపోతారు, ఉద్యోగాలు చేసేస్తారు, సంపాదించేస్తారు, ఈయన పలకలే తిప్పుతారు, పలకలే ఎలాగో తిప్పరు, అన్నం కూడా పెట్టరు. కానీ వీళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరో 10 మంది చూడొచ్చు. నేను సమూహం మీద చెబుతున్నాను వ్యక్తిగతంగా కాదు, 100 మంది అలా ఉంటారని కాదు, 10 మంది చూస్తారు, 90 మంది చూడరు. కానీ మన కోసం వాళ్ళు ప్రేమిస్తున్నాం, ఏం చేస్తారు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం సొగపెట్టేస్తారు, మన మంచం పట్టే కాదు చూస్తారు, మంచం పట్టేక చూడరు, అక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. ఇది ఒక్కటో మీరు ఆలోచించి ఇంటికి వెళ్ళిపోండి అందరూ. దీనికి పురాణాల గొడవలు వద్దు, మనకి పురాణాల గొడవల్లోకి వెళ్ళకండి. ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమించండి, మీ ఇంట్లో వ్యక్తుల్ని ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి, ఎవరిని ప్రేమించినా సరే మీరు వాళ్ళ కోసం మీరు ప్రేమిస్తున్నారా, మీకోసం మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు. మీకోసమే వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళ కోసం మీరు వాళ్ళని ప్రేమించరు. ఏం చేద్దంటే వాళ్ళకి మీకు పేచి వచ్చింది అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. మీరు తల్లి కొడుకుని వదిలేస్తున్నాం, కొడుకు తల్లిని వస్తాం, మరి తల్లి కొడుకులు అనేక మంది దావాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకోసమే ఇతరులను ప్రేమిస్తున్నారు, అది ఎవరు? మీలో ఉండి ప్రేమించేది ఎవరు? ఏ నేను ఇతరులను ప్రేమిస్తాను, ఆ నేను కోసం చేస్తా, ఇతరుల కోసం మీరు ఇతరులను ప్రేమించడం, ఈ నేను కోసం, ఆ నేను ఎవరు? ఇక ఇది సైన్స్, ఇది బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పేది పురాణం కాదు, ఇట్ ఈజ్ సైన్స్, ఇట్ ఈజ్ మ్యాథమెటికల్ యాక్యురసీ. 6 4 10 6 4 10 అది మ్యాథమెటికల్ యాక్యురసీ. ఇప్పుడు నేనుంటే మీరున్నారు, మీరుంటే ప్రపంచం ఉంది. ఇప్పుడు నేను అనే తలంపు వచ్చాక, నాకు నేను అనే తలంపు వచ్చాక మీరు వస్తున్నారు, మీరు వచ్చాక అంటే మీరంటే ప్రపంచం వస్తుంది, తర్వాత దేవుడు వస్తున్నాడు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ వచ్చాక సెకండ్ పర్సన్ వస్తుంది, సెకండ్ పర్సన్ వచ్చాక థర్డ్ పర్సన్ వస్తుంది. నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకపోతే వాడు లేడు, నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే వాళ్ళు లేడు. నువ్వంటే నేను, నేనుంటే ప్రపంచం ఉంది, ప్రపంచం ఉంటే దేవుడు ఉన్నాడు, నేను లేకపోతే ప్రపంచం లేదు, ప్రపంచం లేకపోతే దేవుడు లేడు. నేనుంటే ప్రపంచం, నేను వస్తే నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చాక వాడు వస్తున్నాడు. ఇప్పుడు నేననే తలంపు వచ్చాక మీరు అందరూ వస్తున్నారా, నేననే తలంపు లేకుండా మీరు అందరూ, నేననే తలంపు వచ్చాక మీరు అందరూ వస్తున్నారు. గార్డెన్ ఇద్దరులో నాకు నేననే తలంపు లేదు, అప్పుడు మీరు లేరు. డీప్ స్లీప్, బాడీ లెస్, మైండ్ లెస్, సొసైటీ లెస్, గాడ్ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. ఇట్ ఇస్ ప్యూర్ సైన్స్, ఇట్ ఇస్ నాట్ అప్లైడ్ సైన్స్. నేను చెప్పేది బాగా ఫాలో అవ్వండి. మీరు పురాణాలు కూడా వద్దు, మీ అనుభవానికి, మీ అనుభవానికి స్థాన పెట్టుకోండి. ఈ జున్నూరులో ఎంత నిజమో అమెరికాలో కూడా అంతే నిజం. ఇది ఇది ఈ సైన్స్, ఇది ఇట్ ఇస్ ప్యూర్ సైన్స్. ఇప్పుడు 6 4 10 10 మీకు ఇష్టం లేకపోతే కాదంటానికి లేదు, 10 మీకు ఇష్టం లేకపోయినా 10 అది అలాగే ఫస్ట్ పెన్షన్ వచ్చాక నే గాఢ నిద్రలో నేనైనా తలంపు లేదు నాకు, గాఢ నిద్రలో నేనైనా తలంపు లేదు. అప్పుడు మీరు లేరు, దేవుడు లేడు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్. మన బుద్ధి పాడైపోయింది, మన బుద్ధి పూర్తిగా పాడైపోయి పూర్తిగా పాడైపోయాం మనం. అయితే మనకి ఆ రేదం చూడటానికి కళ్ళు కనపడుతున్నాడు. అంటే మన కళ్ళు సరిగ్గా కనపడాలనుకోండి, తెలుసున్నానుకోవడం మీరెవరు మీరెవరు అంటారు. అలాగే మన బుద్ధి పాడైపోయింది, రేదను చూడలేకపోతాం. మనం శుభ్రంగా పాడైపోయి ఉన్నాం. అంటే రీజన్ కళ్ళ కళలో దోషం ఉంటే దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీరెవరు మీరెవరు అంటే కళ కనపడకపోతే మనం ఏం చేస్తాం? మన కళ్ళు కనపడతలేదు. అలాగే మన బుద్ధికి రీజన్ రీజన్ బుద్ధికి ఉంటుంది, ఆ రీజన్ బుద్ధి చూడలేకపోతుంది. కొంతమందికి మనం హేతుబద్ధంగా చెప్పినా ఆ హేతును చూడలేని బుద్ధి పాడైపోయింది. కళ్ళు పాడైపోయినాడు చూడలేడు, బుద్ధి పాడైపోయినాడు సబ్జెక్టు విను అది చూ గ్రహించినా వినలేడు, గ్రహించినా విన్నా అర్థం చేసుకోలేడు. చెవులు వింటాయి కానీ అర్థం చేసుకోలేవు, కళ్ళు చూస్తాయి కానీ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేవు, ముక్కు వాసన చూస్తుంది కానీ అర్థం చేసుకోలేదు, నోరు అన్నం తింటుంది కానీ అర్థం చేసుకోలేదు. ఎక్కడైతే ఏ బుద్ధి స్థాయిలో మనకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలో ఆ బుద్ధి స్థాయిలో సబ్జెక్ట్ అర్థమైతే రాజ్యాలు నశిస్తుంది, అప్పుడు వరకు నశించదు, నశించే అవకాశం లేదు. అది ఏ స్థాయిలో మనకు అండర్స్టాండ్ అవ్వాలో ఆ స్థాయిలో అవ్వాలి. ఇప్పుడు అసలు ఈ నేనే ఈ గాఢ నిద్రలో ఏమీ లేదు, మీరు లేరు, ప్రపంచం లేదు, దేవుడు లేడు, పుణ్యం లేదు, పాపం లేదు, లాభం లేదు, నష్టం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేదు గాఢ నిద్రలో. ఏం చేశాను నేననే తలంపు అక్కడ లేదు, హాయిగా ఉన్నాను. నేననే తలంపు వచ్చాక పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది, స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, హెచ్చు తగ్గులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, దేవుడు వస్తున్నాడు, పూజ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఈ నేనని తలంపు లేనప్పుడు అంతా ఒక ముద్దలాగే గాఢ నిద్రలో ఉన్నది. ఏది వచ్చాక అన్నీ వస్తున్నాయి, అది తెలియకుండా నీకు జ్ఞానం రాదు. ఒక రెండు కళ్ళతో నువ్వు దేవుణ్ణి చూసినా కాదు, నీకు నీకు రాముడి కనిపించవచ్చు, నీకు వరాలు ఇవ్వచ్చు, ఆ వరాలు నువ్వు అనిపించవచ్చు. అది మనం కూర్చుని ఎలా మాట్లాడుకుంటాము ఆ వరాలు కూడా అంతే నిజం కాదు, నగర సత్యం కాదు. నీ మనసు ఎంత నిజం, ఆ వరాలు కూడా అంతే నిజం, ఆ ఇచ్చిన వాడు ఎంత నిజం, అనుభవించేవాడు నువ్వు కూడా అంతే నిజం. మనకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి చేసుకోలేకపోవడం కారణం ఏంటంటే రెండు లేవు మనకి, వివేకం లేదు, ఓర్పు లేదు. పూర్వం కంటే అందరికీ సహనం చచ్చిపోతాం. పూర్వకాలంలో డబ్బు తక్కువ, ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయింది. పూర్వకాలంలో కంటే ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయింది, కానీ పూర్వకాలంలో ఓర్పుగా ఉండేవారు. ఇప్పుడు ఓర్పు ఎవరికి లేదు, కంప్లీట్గా సహనం తగ్గిపోయింది. తాడు బంగారం లేని వాడికి ఓర్పు లేదు, ధనవంతుడికి ఓర్పు లేదు, చదువు రాని వాడికి ఓర్పు లేదు, చదువు వచ్చిన వాడికి ఓర్పు లేదు. ఆ ఓర్పు లేదు, ఆ సూక్ష్మ బుద్ధి సూక్ష్మత లేదు, ఆ వివేకం లేదు. అంటే మనకు సబ్జెక్ట్ ఎలా అర్థమవుతుంది? అది ఎంతో కొంత చెప్పిన మాట అర్థం చేసుకోవడానికి సహనం ఉండాలి కదా. సహనం ఎలా వస్తుంది? నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకోకపోతే ఎలా వస్తుంది? తర్వాత ఇంకోటి, మిమ్మల్ని ఎవరైనా గౌరవించినప్పుడు ఒక రకంగా ఉంటారు, మీరు అగౌరవపరిచినప్పుడు ఒక రకంగా ఉంటారు. ఈ గౌరవాలు అగౌరవాలు కాల ప్రభావంలో కొట్టుకుపోతాయి, కాల ప్రభావంలో కొట్టుకుపోతాయి. ఆ గౌరవించినప్పుడు ఒక రకమైన వికారం, అగౌరవం వచ్చినప్పుడు ఒక వికారం. ఈ వికారాలు మటుకు రాబోయే జన్మకు వచ్చేస్తాయి. ఈ గౌరవాలు ఈ అగౌరవాలు ఇక్కడే ఉంటాయి, దానివల్ల మీరు పొందిన లోపల స్పందనలు ఉంటాయి కదా, వికారాలు ఉంటాయి కదా, అవి మటుకు వచ్చి జన్మకు వచ్చేస్తాయి. మళ్ళీ సాధన చేస్తేనే కానీ పోవు, చాలా కష్టపడి సాధన చేస్తే కానీ పోవు. ఒకటి కర్మ, రెండు ఉపాసన, మూడు జ్ఞానం. ఇక్కడ ఇక్కడ మనకు తెలివితేటలు ముఖ్యం కాదు, రెండో పక్షం తెలివితేటలు కూడా. భగవంతుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో పని మానేయటం, నీ ఎవరిని ద్వేషించొద్దన్నాడు మానేయటం, ద్వేషించటం. స్నేహాలు చేసినా అతిగా ఉండొద్దన్నాడు, అతిగా ఉండటం మానేయటం. భగవంతుడు ఏదైతే చేయమన్నాడో అది మనం చేయటం, వద్దన్నది మానేయటమే. ఎందుకు వద్దన్నాడు, ఈ పని ఎందుకు చేయమన్నాడు, ఆ పని ఎందుకు వద్దన్నాడు, అది భగవంతుడికి తెలుస్తుంది కానీ మన బుర్రకు అందదు. జీవుడు సర్వజ్ఞుడు కాదు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవుడు సర్వశక్తివంతుడు కాదు, ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. అంటే భగవంతుడు మిమ్మల్ని ఏ పని అయితే చేయమన్నాడు ఆ పని పని కోసం చేసి వదిలేయండి. మనం ఇష్టంతో చేయకూడదు, ఆ ఇష్టంతో చేయకూడదు, పని పని కోసం చేయటం నేర్చుకుంటే మనసు అణిగిపోతుంది, మనసు స్థలపడిపోతుంది. మీరు ఒక 10 రోజులు పని పని కోసం చేయండి, ఇష్టంగానే ఉండొద్దు అయిష్టంగానే ఉండొద్దు, 10 రోజులు మీ మనసు చల్లారిపోతుంది. ఉపాసన కర్మ ఉపాసన. ఉపాసన అంటే మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి ధ్యానం చేసుకోవటం, అదే పద్ధతి. లేకపోతే మూల తలంపు అంటే లోపల నుంచి నేననే తలంపు వస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ మనస్సును నిలబెట్టడం. అంటే మీరు మెదడులో ఎంత సహజంగా ఉంటున్నారో, మీ హృదయంలో మీరు ఎంత సహజంగా ఉండగలగాలి, అది కూడా ఉపాసనే. అది కూడా ఉపాసనే. అంటే మనస్సు మెదడులో ఎంత సహజంగా ఉంటుందో, మనస్సు హృదయంలో అంత కనుక సహజంగా ఉంటే దానికి ఏమవుతుందంటే విషయ దృష్టి పోతుంది, విషయ చింతన పోతుంది. విషయ చింతన ఎప్పుడైతే తగ్గిపోయిందో మీకు అది అణిగిపోతుంది. విషయాన్ని చింతించడం కొలిచి మనస్సు పెరుగుతుంది, విషయ చింతన ఆగిపోతే మనస్సు కూడా నశిస్తుంది. మనస్సు నశిస్తే దృష్టి నశిస్తుంది. ఉపాసన అంటే ఉపాసన అంటే ఏంటి, ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేసుకో. ఓం గం గణేశాయ నమః, ఓం గం గం గణేశాయ నమః, ఓం గం గం గణేశాయ నమః, ఓం హం హం హనుమతే నమః, ఓం హం హం హనుమతే నమః, ఓం గం 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 గణేశాయ నమః. మీకు గణపతి రూపం ఇష్టం అనుకోండి, ఆ గణపతి రూపాన్ని ధ్యానం చేయటం, నామాన్ని స్మరించుకోవటం. ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అనుకోండి, ఓం హం హం హనుమతే నమః, ఓం హం హం హనుమతే నమః, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం. ఏమవుతుందంటే మనస్సు మనసుకు అణుగుతూ ఉంటుంది, మనస్సు విజృంభించి మానేస్తుంది. ఈ రూప ధ్యానం వల్ల నామాన్ని జపించుకోవటం వల్ల రజోగుణం తగ్గిపోయి సత్వగుణం పెరుగుతుంది. ఆ సత్వగుణం మీకు జ్ఞానానికి వెళ్ళి దారి చూపిస్తుంది. సత్వగుణం జ్ఞానం కాదు, జ్ఞానానికి వెళ్ళి దారి చూపిస్తుంది. రజోగుణం తగ్గిపోతుంది, తమోగుణం తగ్గిపోతుంది ఉపాసన వల్ల. సత్వగుణం వస్తుంది, ఆ సత్వగుణం జ్ఞాన ఆత్మజ్ఞాన సముపార్జనకి దారి చూపించి అది పక్క తప్పుకుంటుంది. అది ఉపాసన వల్ల లాభ. చేయవలసిన సత్కర్మ చేశాక, మీరు ఉపాసన చేశాక ఫైనల్గా మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం మీకు కలిగే వరకు ఈ కర్మ విడిచిపెట్టదు, ఈ దేహం విడిచిపెట్టదు, ఈ బంధం విడిచిపెట్టదు, మరి ఈ పుణ్యాలు పాపాలు స్వర్గాలు నరకాలు ఇవి కూడా విడిచిపెట్టవు. ఆత్మజ్ఞానం కలిగే వరకు మనం ఈ బాహ్య సంఘటనలు, ఈ బాహ్య ప్రలోభాలు, బాహ్య ఆకర్షణలు మిమ్మల్ని విడిచిపెట్టవు ఆత్మజ్ఞానం కలిగే వరకు. మనుష్యుడు ఆనందం కంటే దేవతల ఆనందం గొప్పది, దేవతల ఆనందం కంటే ఇంద్రుడు ఆనందం గొప్పది, ఇంద్రుడు ఆనందం కంటే బ్రహ్మదేవుడు ఆనందం గొప్పది, బ్రహ్మదేవుడు ఆనందం కంటే ఇంకా దేవతల ఆనందం గొప్పది, ఇంకా ఆనందం మనుషుల ఆనందం కంటే దేవతల ఆనందం గొప్పది, దేవతలకు ప్రభువైన ఇంద్రుడి ఆనందం ఇంకా గొప్పది, ఆ దేవ ఇంద్రుడి ఆనందం కంటే బ్రహ్మదేవుడు ఇందానది. ఏ ఆత్మజ్ఞాని జ్ఞాని పొందే జ్ఞాని ఆనందంలో ఊగిసిలాడుతుంటే, జ్ఞాని సుఖంలో ఊగిసిలాడుతుంటే ఆ బ్రహ్మదేవుడికి కూడా అసూయ కలుగుతుంది. అంటే అటు జ్ఞానం యొక్క వైభవం. ఎవడైతే నేను సృష్టించాడో వాడు చూసి వాడు చూసి ఆనందాన్ని చూసి అయ్యో నేను సృష్టించాడు వీటి వాడు పొందిన ఆనందం నేను పొందలేకపోతున్నాను, నిన్ను చూసి ఆడికి అటువంటి ఆనందాన్ని నేను పొందాలి, నిన్ను చూసి బ్రహ్మ నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడి కసు కలుగుతుంది అటువంటి బ్రహ్మానందం. తర్వాత నేను అది సాధించాను ఇది సాధించాను అనుకుంటాను, అది పెద్ద మాయ, అది ఇంటే కదా సాధించడానికి. అది పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి అలా లాభం వచ్చినా నష్టం వచ్చినా చదువు వచ్చినా చదువు రాకపోయినా ఆడి ఊరేగింపులు లేకపోయినా వాడి ఊరేగింపులు ఉన్నాయి, ఆ పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి అది జరిగిపోతూ ఉంటుంది కదా. ఇది నేను ఇది సాధించాను అది సాధించాను ఎవడనుకుంటున్నాడు, ఇది నేను అనుకుంటున్నాడు, ఆడ అబద్ధం సంగతి నీకు తెలియట్లేదు. ఆడి నిజం వలే కనిపిస్తున్నాడు, ఆడి నిజం కాదు, నిజం వలే కనిపిస్తున్నాడు, నిజం వలే ఎందుకు కనిపిస్తున్నాడు, నిజం కానివాడు నిజం వలే ఎందుకు కనిపిస్తున్నాడు, అనేక జన్మల నుంచి వచ్చిన అలవాటు ఇది, ఇది ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్, ఇది అలవాటు తప్పించే నిజం కాదు. అలవాట్ల యొక్క వేగం ఇప్పుడు ఇక్కడ ఈ లోపల బంగారం ఉందనుకోండి, ఇక్కడ బంగారం ఉంది బయట పైన సిమెంట్ ఉంది, పైన సిమెంట్ ఉంది లోపల బంగారం ఉందనుకోండి, మీరు సిమెంట్ పగలగొట్టి చూస్తే లోపల బంగారం కనిపిస్తుంది, అలాగే ఇక్కడ మాయని తొలగించి చూస్తే హృదయంలో ఉన్న బంగారం కనిపిస్తుంది. ఇక్కడున్న మట్టి అంతా తీసి ఇక్కడ ఉన్నంతా మట్టి అంతా తీసి బయట పడేస్తే మట్టి లోపల బంగారం ఉందనుకోండి కనపడదు, అది ఉన్నా కనపడదు. నువ్వు మట్టిని తీసో పక్కన పడేస్తే ఆ మట్టి లోపల ఉన్న బంగారం కనిపిస్తుంది, అలాగే నీ హృదయంలో ఇక్కడ ఆవరించున్నటువంటి మాయని కనుక తీసి అవతల పడేస్తే హృదయంలో ఉన్న బంగారం కనిపిస్తుంది. అంచేది మీరు సత్కర్మ చేస్తుంటే నిష్కామ కర్మ కనుక చేస్తూ ఉంటే మరి ఉపాసన కనుక చేస్తూ ఉంటే భగవంతుని పాదాలను విడిచిపెట్టకుండా కనుక మీరు ఉంటే భగవంతుని పాదాలను విడిచిపెట్టకుండా ఉంటే అలా శ్రద్ధ కలిగి ఉంటే భక్తి కలిగి ఉంటే వివేకం కనుక వివేక వైరాగ్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే మీకు ఏమవుతుందంటే ఈ చైతన్యం మీకు అర్థమవుతుందే ఈ అహంకారం చుట్టూరు తిరగటం మానేస్తుంది. ఒకసారి మనల్ని ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళ చుట్టూరు తిరుగుతూ ఉంటాం మనం, తెలియదు కానీ పాడు చేస్తారో మనకు తెలియదు. బాగా అర్థం చేసుకోండి, ఎవరైతే మనల్ని పాడు చేస్తారో ఆ కొంపల చుట్టూరు తిరుగుతూ ఉంటాం, ఇచ్చేదాడు పాడు చేస్తారని మనకు తెలియదు. మా నామం అది నువ్వు కాదు అది నువ్వు కాదని చేసి దిగంబరుని చేసి వదిలేసావు, ఇదే చేయటో చేయవలసిన పది అర్థాలు చేస్తాడా. ఇప్పుడు బట్టలు పెడతామని రమ్మని మీ బట్టలు లాక్కుంటే ఏమిటండి పెద్ద మనుషుతారా అండి, ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా మీకు బట్టలు పెడతామంటారు అనుకోండి, మీరు వెళతారనుకోండి అది బట్టలు పెట్టకపోయినా మీరు మీ బట్టలు లాక్కుంటే అండి, కొత్త బట్టలు పెడతాం రమ్మంటారు అనుకోండి మీ చుట్టాలు, వాళ్ళు కొత్త బట్టలు పెట్టపోయిన పర్లేదు నీ ఉన్న బట్టలు తొడుక్కున్న బట్టలు లాక్కుంటే అండి. అవి దైవం అనుంచి నిన్ను దరిజారగా దాన్ని పూర్ణనాశం ఏదో దేవుడు దేవుడు అని అందరూ దేవుడు దేవుడు అని అందరూ చెప్పుకున్నాను, నేను వచ్చాను నన్ను ఏదో అందరూ ఎక్కి పెద్ద సింహాసనం మీద ఎక్కడ కూర్చోబెడతాం అనుకున్నాను, ఏదో గొప్ప గౌరవం తీసుకొస్తామనుకున్నాం గొప్ప గౌరవం తీసుకొస్తామనుకున్నాను, ఏదో నేను ఎంత చేశాను అంత చేశాను ఎంత వాడిని అంత వాడిని అనుకునేట్టు చేస్తామనుకున్నాం, అవన్నీ సొన చుట్టేశాం. ఎంతటివాడిని అంతటివాడిని అనుకునేవాడు ఎవడు లేడు, ఈ దేహం నాదనుకునేవాడు లేడు, ఈ మనస్సు నాదనుకునేవాడు లేదు, నాదనుకునేది ఏమి లేకుండా చేసేసావు చదువు దిగంబరుడిగా మార్చేస్తావు. చివరికి నువ్వు చేసిందంటే నా బట్టలు లాగేసుకున్నావు. ఇప్పుడు నీ దగ్గరికి మమ 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 అని వచ్చాను, నాది 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 అనుకుంటూ వస్తే నువ్వేం చేసావంటే ఏదైతే నేను మమ అనుకుంటున్నానో నా మమ నా మమ నా మమ నా మమ అది నీది కాదని శుభ్రంగా గొడిగించేసావు నువ్వు. ఏం పెద్ద మనిస్తారా ఇది, దైవ మనుషు నిన్ను దరిచేయాలి కదా, దేవుడు దేవుడు అని చెప్పుకుంటాను నీ దగ్గరికి వచ్చాను, ఈ నేనైతే దేహము నేనే తలంపుంది కదా, దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే బ్రహ్మము, దేహమే సర్వస్వం, దేహం తప్పించేయము లేదు అనుకుని బుద్ధిని నాశనం చేసావు, అరినాశనేస్తాడు, కొంప పడగొట్టేశావు, నా కొంప పడగొట్టేశావు. ఇంక దేహ బుద్ధి పోయిన తర్వాత గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది? రెండవలు ఉంటే కదా గొప్పలు చెప్పుకోవడానికి. దేహబుద్ధి పోయిన తర్వాత నా భూస్తులు ఎవరితో చెప్పుకుంటాను? చెప్పుకోవడానికి అది లేడు కదా. అది చెప్పుకుని వాడిని నాకు తెలియకుండా తీసేశావు, రమ్మంటే వచ్చాను, దేవుడు దేవుడు అంటే వచ్చాను, ఆ భూసులు చెప్పుకుని వాడిని తీసేశావు. ఈ దేహం నాది, ఈ మనస్సు నాది, ఎంతరవాణి అంతరవాణి అనుకుని వాడిని ఆ తీసుకో పక్కన పాడేశావు, బయటికి లాగేశావు, కాల్చి బూడిచ్చేసావు, మళ్ళీ వాడిని నాలో ప్రవేశించకుండా ఎంత పని చేస్తావారని నాకు తెలియస్తాడు. ఇది నీకు తగునా? ఈ మర్యాదగా ఉందని నువ్వు చేసిన పని? శరీరం చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనుకుంటాం కదండి, ఆయన కూడా తీసేశావు. దేహం చనిపోయినప్పుడు ప్రతివాడు నేను చనిపోతున్నాను, వాడే ఆడి చైతన్యానికి దేహం చనిపోతుంది. దేహాన్ని దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను ఎవడనుకుంటాడు? మనస్సు అనుకుంటాను, దేహం అనుకోదు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను దేహం అనుకోదు. ఎవరనుకుంటారండి? మనస్సు అనుకుంటుంది. అలా అనుకునేవాడు కూడా తీసేసి, నా దేహం చనిపోయిన వాడు చనిపోయినప్పుడు చనిపోయే భయం తీసేసి, దేహం చనిపోతుందనే భయం తీసేసి, దేహం చనిపోతుందని చనిపోతుందని అనుకున్నవాడిని తీసేసి, ఆ రెండు తీసేసి ఊరుకున్నావా? నా హృదయం అంత అమృతంతో నింపేవారు నాచరేశ్వరుడు. నా రుణం అంతా తీర్చేసావు, నిలవలో పెట్టేసావు. ఇప్పుడు నా రుణం తీర్చేసి వదిలేదు నన్ను, నా రుణం తీర్చేసిన వదిలేదు. మీ చుట్టాలు కూడా ఏదైనా మీ మీద ప్రేమ ఉన్నాడు, రుణం తీరుస్తాడు, కానీ రుణం తీర్చి మీకు నిలవ కూడా ఎవడో ఇవ్వడాడు. ఈ అర్ధాచలేశ్వరుడు ఏం చేశాడంటే, ఆ రుణంతో నేను ఏడుస్తాడు, రుణం తీర్చేశావు, రుణం తీర్చేస్తే గొడవ వదిలిపోతున్నాను అనుకున్నా, మన అమృతంతో నింపేశావు. ఈ దేహము నేననే బుద్ధి తీసేశావు, ఈ మనస్సు కూడా, బుద్ధి కూడా, దేహం కూడా, ఇంద్రియాలు కూడా తీసేశావు, అనాత్మ కూడా తీసేశావు. కొన్ని వదిలిపోయింది, ఈ దేహబుద్ధి వదిలిపోయింది అనుకుంటాను. వదిలిపోయిన తర్వాత ఈ దేహబుద్ధి పోయిన తర్వాత ఈ నేనుని ఖాళీ చేసావు నువ్వు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాననే తలంపును కూడా తీసేశావు, తీసేసి ఊరుకోలేదు. ఆ ఖాళీ స్థలంలో అమృతంతో నింపేశావు నా చరేశ్వరుడు. దేహము నేనని తలం పోయిన తర్వాత ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ నువ్వు అలా ఖాళీ ఉంచలేదు, అమృతం పోషేశావు ఖాళీలో. రుణం తీర్చి ఊరుకోలేదు, మళ్ళీ నిలవలో పోషేశావు. అరుణాచలేశ్వరుడు అంతా నాకు తెలియకుండా చేసేస్తావు. ఇది నాకు ఎలా చేసావంటే, నాకు తెలియాలని కూడా నువ్వు అనుకోకుండా చేసేస్తావు. ఇదంతా నాకు తెలియకుండా చేసేసావు, నాకు తెలియాలని నువ్వు కూడా అనుకోకుండా చేసేసావు. మనం ఎవరికైనా ఉపకారం చేస్తామనుకోండి, వాళ్ళకి మనం ఉపకారం చేసినట్టు, మనం వాళ్ళకి ఉపకారం చేసినట్టు వాళ్ళకి తెలియాలనుకుంటాం. నీకు అర్థమవుతుందండి? ఇంకేది ఇక్కడ నేనుంది కాబట్టి, ఇక్కడ నేనుంది కాబట్టి ఉపకారం చేశాడు. అయినా చేస్తాడు ఏం చేశాడటండి, రమణ మహర్షికి ఎలా ఉపకారం చేశాడటండి, నేను చేస్తున్న ఉపకారం రమణ స్వామికి తెలియాలని అనుకోకుండా చేశాడటండి వాడు అరుణాచలేశ్వరుడు. వాడి దేవుడు మనం ఎవరికైనా మజ్జిగ పోస్తే ఆడు కోటి సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటాం. పాలు అక్కడ ఉట్టి మజ్జిగ అండి, పైగా నీళ్ల మజ్జిగ. ఎవరికైనా ఒక గ్లాసు నీళ్ల మజ్జిగ మనం ఇస్తే అండి, ఈ జన్మలో కాదు ఆ రాబోయే జన్మలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటాం. మామూలు మజ్జిగ కాదు, నీళ్ల మజ్జిగ. అంటే మజ్జిగలో నీళ్లు కలపటం కాదు, నీళ్ళలో మజ్జిగ కలపటం. అటువంటి మజ్జిగ పోసి ఈ జన్మలో కలపటం, రాబోయే జన్మలో కూడా అడుగుచ్చు. మనకి జ్ఞానమా, మనకు బుద్ధియా, చేయించండిమా, శాంతే స్వర్గమా పాడా. అయినా ఇక్కడ ఈ గొప్పతనం వినండి, రమణస్వామికి నేనే ఉపకారం చేస్తున్నానని ఆయనకు కూడా తెలియకూడదు. ఎవరికండి రమణస్వామి కూడా అలా చేశాడంటున్నాడు, అలా జ్ఞానాన్ని ప్రసాదించాడు. అయితే రమణస్వామికి ఎవరికి ఏదో చేసేసాం అయిపోయిందని, నీ పని పూర్తి అయిపోయింది అనుకోకు. నాబోటి వాళ్ళకి ఇలా చాలా మందిని దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా స్థితిని ప్రసాదించు. వరిణాచలేశ్వరుడు నాబోటి వాళ్ళు చాలా మంది నీ దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా స్థితిని ప్రసాదించు. ఇవాళ పుస్తకం చదవటాలు, అది పుస్తకంలోకి వద్దామండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి బాగా నేర్చుకోవాలంటే భాష బాగా మాట్లాడదు, ఎవరిని దున్నపోతాను అలా అనకండి. మీకు అర్థమవుతుందే, మీరు ఇంట్లో వాళ్ళని కూడా దున్నపోతాను అనకండి. భాష ఇంట్లో, మీ ఇంట్లో కూడా భాష బాగా మాట్లాడదు. భాష సరళంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. భాష బాగా మీరు మాట్లాడుతున్నారనుకోండి, మంచి ఆలోచనలు వస్తాయి. మీరు అస్తమాన ఇంట్లో వాళ్ళు దొనపోతూ అంటే మీరు దొనపోతుల కింద అయిపోతారు. కొంతమంది చదువు సరిగ్గా రాకూడదు, దొనపోతే మీరు బాగా అర్థం చేసుకోండి. మీ ఇంటికాడ కుటుంబ సభ్యులతో కూడా మీ ఇంట్లో కూడా భాష బాగా ఉండాలి. భాష మీరు మాట్లాడే భాష సౌమ్యంగా ఉండాలి, అందంగా చెప్పండి. ఏదైనా మంచి చెప్తే చెప్పండి, ఆ భాష బాగుండాలి. ఆ భాష బాగుందనుకోండి మీకు, అది మీరు ఎవరినైతే బాగు చేయాలనుకుంటున్నారో వాడు ఎంతోకొంత బాగుపడతాడు, మీరు బాగుపడతారు. ఆ భాష అందంగా, మీరు మాట్లాడే భాష అందంగా ఉండదనుకోండి, సౌమ్యంగా ఉండదనుకోండి, సరళంగా ఉండదనుకోండి, హితవుగా ఉండదనుకోండి, రుచిగా ఉండదనుకోండి, మీ భాష ఎన్నోళ్ళు పాడవుతారు, మీరు పాడవుతారు. వాళ్ళు ఒక్కలే పాడు, మీ భాష విన్నాళ్ళు ఒక్కలే పాడైతే పర్వాలేదు, మీరు కూడా పాడవుతారు. అంటే మాట్లాడే భాష చక్కగా ఉండాలి, సంస్కరింపబడిన భాష మాట్లాడాలి. మన భాష ఎలా ఉండాలంటే సంస్కరింపబడిన భాష. ఇప్పుడు చూడండి, బంగారు పోస్తే ఎవరైనా బాగా చేశారనుకోండి, ఎంత బాగా చేశాడండి అనుకుంటాం. ఆ కంసాల వాడు ఎంత బాగా చేశాడనుకుంటాం, అది భౌస్తువు బాగుంటాయి. అలాగే భాష కూడా సంస్కరింపబడిన భాష, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ లాంగ్వేజ్. భాష బాగుండాలి, అది ఆ భాషని ఇతరులకి చెప్పేటప్పుడు కూడా అందంగా చెప్పాలి. ఈ గుణం ఆంజనేయ స్వాములో ఉండాలి. వాలి ఉదాహరణ, వాలి చనిపోయిన తర్వాత రాముడి యొక్క పని చేయటం మర్చిపోయాడండి ఆవిడ సుగ్రీవుడు. అప్పుడు ఈ ధర్మం కాదు ఇది, రాముడి వల్ల మనం ఎంతో ఉపకారం పొందాం, రాముడి వల్లే మనం వాలి వధింపబడ్డాడు. మన కోసం రాముడు ఎంతో ఉపకారం చేశాడు, మళ్ళీ రాముడికి మనం ఉపకారం చేసే టైం వచ్చింది, ఈ అవకాశాన్ని పాడు చేసుకోండి. ఆంజనేయ స్వామి సుగ్రీవుడికి చెప్తాడు, రాముడు మనకు ఎంతో ఉపకారం చేశాడు, రాముడు వాళ్ళు చంపగలరు, వీళ్ళు చంపలేరు, సుగ్రీవుడు వీళ్ళు చంపలేరండి. రాముడు ఎంతో ఉపకారం చేశాడు, మన కోసం నిష్ఠురాలు పడ్డాడు. వాళ్ళు అడిగాడు, రామా నువ్వు పెద్దవాడు చక్రవర్తి, మానవ రూపంలో దేవుడు, నువ్వు చేసిన చెట్టు చాటు నుండి చంపావు, ఇది నీకు తగునా అంటాడు. వాళ్ళు మీకు మన గురించి నిష్ఠురాలు పడ్డాడు రాముడు. అటువంటి రాముడి పని మనం మర్చిపోవటం సుగ్రీవ. నీకు ఇంటికాడ భోగాలు ఉన్నాయని, నీకు ఇంటికాడ ఇంటి నిండా భోగాలు ఉన్నాయని దేవుడి పని మర్చిపోతావా? నువ్వు ఇన్ని భోగాలు అలా అనిపిస్తున్నావు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అనిపిస్తున్నాయి ఈ భోగాలన్నీ. సరే అనిపిస్తున్నావు, ఈ భోగాలు అనిపిస్తూ దేవుడి పని మర్చిపోతావా? అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంకా నేను చెప్పినట్టుగా ఎంత ఇంకా అందమైన భాషలో సుగ్రీవుడికి అర్థమయ్యేలా చెప్పాడు. ఎవరు? హనుమంతుడు. వాడి మారుతి ఇంకే వాడు దేవుడే మనుష్య రూపంలో ఉన్నాడు. అయితే మన దేహం లాంటి దేహం ధరించుకుని వచ్చాడు రాముడు. అలాగని మనబోటి వాడు అనుకోకునవు. అసలు వాడు మన పని చేయమని అడగటే మన అదృష్టం అది. రాముడు మనల్ని సహకరించమని అడగటం మన అదృష్టం, ఆయన అదృష్టం కాదు. నువ్వు అవకాశాన్ని ఇంట్లో ఉండి భోగాలు అనుభవించి రామకార్యం మర్చిపోయావు సుగ్రీవ. అంటే మనం కూడా అక్కడ అర్థం ఏంటంటే, మన ఇంట్లో పరిస్థితులు బాగున్నాయని ఇంట్లో భోగాలు అనిపిస్తూ దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇంకా ఈ భోగాలు అనిపించే శరీరం కాలు బూడిదైపోతుంది ఏదో రోజుని. ఇంట్లో పరిస్థితులు బాగున్నాయని దేవుణ్ణి మర్చిపోకూడదు సుగ్రీవుడు లేదా? అది దేవుడి పని మర్చిపోయాడు సుగ్రీవుడు. భోగం వల్ల రోగం వస్తుంది, యోగం వల్ల జ్ఞానం వస్తుంది. భోగం వల్ల ఏమొస్తుంది? రోగం వస్తుంది. యోగం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మన శరీరాలు ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ శరీరాలు చాలా ఉన్నాయి. ఒక శరీరానికి ఒక రోగం, ఇందులో రోగం లేని మనిషి ఒక్కని చూపించండి మీరు. నేను పుట్టిన తర్వాత ఎంతవరకు నాకు ఏ రోగం లేదని చెప్పిన ఒక శరీరాన్ని ఇక్కడ చూపించండి. ఒక శరీరానికి ఒక రోగం, ఇప్పుడు అందరి శరీరాలకు ఒక రోగం ఎందుకు రావటం చెప్పండి మీరు. ఇప్పుడు ఒక్కో శరీరానికి ఒక రోగం, కానీ అందరి శరీరాలకు ఒకే రోగం వస్తుందా? రాగొట్టం లేదు. పూర్వజన్మల్లో ఈ జీవులు అనుభవించినటువంటి రకరకాల భోగాలకి పర్యవసానంగా రకరకాల రోగాలు వస్తాయి. ఏ తాలూకు భోగం మీరు అనిపించారో పూర్వజన్మలో దాని తాలూకు రోగం వస్తుంది, కానీ ఇంకో రోగం రాదు. ఎవరికో క్యాన్సర్ వచ్చిందని మీకు రాదు, ఎవరికో ఏదో జబ్బు వచ్చిందని మీకు రాదు. మీకు వచ్చి జబ్బు మీకు వస్తుంది. పూర్వజన్మల్లో ఈ జీవుడు ఇటువంటి దేహాలు కొన్ని కొన్ని వేల దేహాలు ధరించాడు, కానీ అన్నీ మనం మర్చిపోయాం అని దేవుడికి జ్ఞాపకం ఉంటాడు. అర్జున అర్జున, నీకు కొన్ని వేల జన్మలు వెళ్ళిపోయినాయి, నాకు కొన్ని వేల జన్మలు వెళ్ళిపోయినాయి, నీకు నాకు ఒక్క తేడా ఉంది, గత జన్మలన్నీ నువ్వు మర్చిపోయావు. నువ్వు ఎక్కడ పుట్టావో పూర్వజన్మలో అన్నీ నాకు తెలుసు, గత జన్మలు అన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. తెలియటం తెలియకపోవటం తేడా, నీకు తెలియదు నాకు తెలుసు. కానీ ఇటువంటి జన్మల పూర్వం కొన్ని వేలు జన్మల్లో మనం వచ్చాం. ఇలాగ జన శరీరాలు వచ్చినాయి, శరీరాలు పోయినాయి, శరీరాలు వచ్చినాయి, శరీరాలు పోయినాయి, కానీ జన్మలన్నీ నీకు తెలియదు నాకు తెలుసు. తెలియటం తెలియకపోవటం తేడా. కృష్ణుడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే వద్దవుడితోడు చెప్తాడు, యాదవులందరూ పాడైపోయారు, వీళ్ళు ఒకళ్ళు ద్వేషించుకుంటున్నారు, ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళు ద్వేషించుకుంటున్నారు, ఒకళ్ళు పేచీలు పెట్టుకుంటున్నారు. యాదవుల మధ్య నుండి ఉండొద్దు, నువ్వు యాదవులు కూడా ఎంతో కాలం ఉంటారు, ఇక్కడ ఉండొద్దు, బదరి వెళ్ళిపోయి అక్కడ నారాయణ ఇప్పుడు అంతకే బదరి నారాయణ పక్కన ఉద్దవుడు విగ్రహం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడూ బదరి వెళితే చూడండి, వెళ్ళిపోయి అక్కడ ఉండొద్దు. ఎక్కడ ఉంటే ఈ జతర పట్టి నువ్వు కూడా పాడైపోతావు, బదరీ పంపేశాడు. పంపేస్తూ ఒక మాట చెప్పాడండి అపూర్వం, కృష్ణుడు చెప్పాడు ఉద్ధవుడితోటి. ఏమని చెప్పాడంటే, సజ్జన సాంగత్యానికి మించిన సారం లేదు ఉద్ధవ అన్నాడు, అందుకే నేను బదరి వెళ్ళిపోమంటున్నా అన్నాడు. ఉద్ధవ సజ్జన సాంగత్యానికి మించిన సాధన సృష్టిలో లేదు ఉద్ధవ, అందుకే నిన్ను బదరి వెళ్ళిపోమంటున్నాను, ఈ జనం మధ్యలో ఉండొద్దు అంటున్నాను. అలాగే యాదవులు కూడా ఒకరిని ఒకరు పేచీలు పెట్టి చచ్చిపోయారు వాళ్ళు. కొంతమంది చూడండి, కుటుంబంలో తగులు పెట్టుకుంటారు, వాళ్ళు బయట వచ్చి పాడు చేయరు, ఆ కుటుంబంలో ఒకరు పేచీలు పెట్టుకుని చచ్చిపోతారు వాళ్ళు, బయట వాళ్ళు పాడు చేయక్కర్లేదు. అలాగే కొంతమంది అన్నదమ్ములు చూడండి, వాళ్ళే వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు, బయట వాళ్ళు ఏమైనా ఏం చేయక్కర్లేదు. అలాగే యాదవ కులం కూడా వాళ్లే వాళ్లే పేచీలు పెట్టుకుని వాళ్లే వాళ్లే ద్వేషాలు పెంచుకుని కొట్టి చచ్చిపోయారు. ఇంకోళ్ళు వచ్చి ఆమెను చంపలేదు. వీళ్ళు ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకున్నారు, ద్వేషాలు పెంచుకున్నారు, వీళ్ళు ఎలాగైనా చావటానికి సిద్ధంగా ఇక్కడి నుంచి వద్దువా, నువ్వు పాడైపోతావు, వెళ్ళిపో బదరు వెళ్ళిపో అన్నాడు. చావటానికి సిద్ధంగా ఉన్నాడు, చావులేని స్థితి ఎలా తీసుకొస్తాడండి? ఒక మనిషి చావటానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు చావటానికి ఆడి సిద్ధంగా ఉంటే మన చావులేని స్థితి ఎక్కడ తీసుకెళ్తాడు? అంటే నీకు అంతకే మీరు బదరి వెళ్ళినప్పుడు చూడండి, బదరీ నారాయణుడి పక్కన ఉద్ధవుడి విగ్రహం కూడా ఉంటుంది, కృష్ణుడే పంపేశాడు. నా దేహం ఎందుకు వచ్చిందో, ఆ పని అయిపోయింది, ఇంకా నేను దేహాన్ని తీసేసుకుంటాను, తర్వాత వీళ్ళు కూడా ఎంతో కాలం ఉండరు, వీళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తారు, నువ్వు ఏళ్ళ దగ్గర ఉండొద్దు. సత్పురుషులు సహవాసం కంటే మించిన సాధన లేదు వద్దవా, అపూర్వంగా చెప్తాడు. సజ్జన సాంగత్యం కంటే మించిన సాధన లేదు, వెళ్ళిపో బదరి వెళ్ళిపో, ఈ యాదవుల మధ్య నువ్వు ఉండొద్దు. ఈ మాయా విషయం అట్టండి, అజ్ఞాన విషయం అట్టండి, అవిద్య విషయం అట్టండి, ఈ విషయం కంటే పాము విషయం మెరుగెట్టండి. ఇక పాము విషయం ఆ శరీరాన్ని చంపుతుంది, ఈ మాయా విషయం కొన్ని వేలు జన్మలు తీసుకొస్తున్నారు, అది చావుదండి, కొన్ని వేలు శరీరాలను తీసుకొస్తుంది. ఇలా పుస్తకం చదవలేదండి, టైం ఎంత అయిందండి, వదిలేద్దామండి, మరి పాలకులు చదువుదామండి పుస్తకం. ఇవాళ పుస్తకం దగ్గరికి రాకుండానే చాలా దూరం వచ్చేసాం, పుస్తకం ముట్టుకోకుండానే చాలా దూరం వచ్చేసాం, అది వెనక్కి వెళ్ళలేనంత దూరం వచ్చేసాం. భగవాన్ చెప్తున్నారు, నువ్వు ఇంటికాడ చేసుకునే పని జాగ్రత్తగా చేసుకో, ఇంటికాడ చేసుకునే పని, మీరు పని దొంగలుగా ఉండొద్దు, పని దొంగలుగా ఉండొద్దు, మీరు చేసుకునే పని చేసుకోండి, మీరు చేసుకునే పని చేసుకోండి, మీరు చేసుకునే పని చేసుకున్న ద్వారా ఇంట్లో వాళ్ళు మీరు ఎవరిని ఆరాధించాలో వాళ్ళ ద్వారా మీరు, అంటే మీరు పని చేయకపోతే ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడతారు. మీరు పని చేయకపోతే ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడతారు, అంటే మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ పని మానేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. చంటి పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నారండి, అక్కడ మాట కాదు, ఆ మాట వెనకాల ఎఫెక్షన్ ప్రేమ చూడండి, అక్కడ మాట ముఖ్యం కదా, ఆ మాట చాటునున్న ఆప్చేయత, ఆ మాట చాటునున్న ప్రేమ, ఆ మాట చాటునున్న లోతులు, ఆ మాట చాటునున్న హృదయం. ఈ మాటలు వదిలేయండి, లోపల ఉన్న హృదయం, ఆ లోపల ఉన్న స్పందన. ఎవరు చెప్తారు మీకు? మీ అమ్మ చెబుతుందా, మీ జ్ఞానమాలు చెప్తారా? మీ తాలూకు మీరు ఇంటికాడి పని చేసుకోండి, మీ పని దొంగలు అవ్వద్దు. మీ శరీరానికి మీ ఇంటికాడి ఏ పని చేసుకోవాలంటే ఆ పని చెయ్యండి. ఈ భక్తి పేరు మీద పని విడిచిపెట్టే అక్కర్లేదు. మీరు మామూలుగా చేసే పని మీరు వదిలేస్తే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, మళ్ళీ వాళ్ళని కూడా మీరు తెలిసి పెట్టకూడదు. అది పని చేసినంత మాత్రం చేసి మీకు జ్ఞానం రాదేమో అనుకోకండి. పనికి జ్ఞానానికి విరోధం లేదు, పనికి జ్ఞానానికి విరోధం లేదు. అంచేది మీరు మీ పని విడిచిపెట్టి మీరు ఎక్కడికో పారిపోక్కర్లేదు. ఇంటికాడ మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేసుకుంటూ ఉండండి. కర్మ పట్ల శ్రద్ధగానే ఉండండి, ఫలితాన్ని మర్చిపోండి. సాధన పట్ల శ్రద్ధగా ఉండండి. సిద్ధి కూడా వదిలేయండి, వచ్చేది ఏదో వస్తుంది, రాను ఏదో రాదు. మీరు చేను ఊడ్చారు, చేను శ్రద్ధగా ఊడ్చండి, చేను శ్రద్ధగా పోషించండి. 30 పండొచ్చు, 40 పండొచ్చు, 50 పండొచ్చు, అది మీ చేతిలో లేదు. సాధన పట్ల శ్రద్ధగా ఉండండి, కర్మ పట్ల శ్రద్ధగా ఉండండి. ఆ పైతి అనేది మన చేతిలో లేకపోయిన భగవంతుడు. కొంతమంది చూడండి, మీరు శ్రద్ధగా వాళ్ళని చూసినా చూడలేదంటూ ఉంటారు. మీరు ఇంట్లో శ్రద్ధగా చూసినా మాకు వాళ్ళు మమ్మల్ని చూడటం లేదనేది బజార్లో పడతారని పిచ్చోళ్ళు. కొంతమంది మీకు కొంతమంది ఇంట్లో వాళ్ళు శ్రద్ధగా చూసినా మాకు వాళ్ళు మమ్మల్ని చూడటం లేదని రోడ్డునే పడతారు. వచ్చి భగవాన్ ఏం చెప్తున్నాడు, ఆడు రోడ్డు మీద పడినాడు గొడవలోకి వెళ్ళొద్దు. ఆడి తలకాయ చెడిపి ఆడు రోడ్డు మీద పడ్డాడు, ఆడి పడ్డాడు మీరు రోడ్డు మీద పడకండి. అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే, మీ చేతిలో ఉన్న కర్మ మీరు శ్రద్ధగా చేయండి, మీ చేతిలో ఉన్న పని మీరు శ్రద్ధగా చేయండి. వాళ్ళు గుర్తించరనుకోండి, మీరు ఎంత పని చేసిన వీళ్ళు మాకేమీ చేయట్లేదంటే ఆ గొడవ వదిలేయండి. మీరు ఇంకా మీరు సెన్స్ నాన్ సెన్స్లోకి వెళ్ళకండి, సెన్స్ విడిచిపెట్టకండి, నాన్ సెన్స్లోకి వెళ్ళకండి. సెన్స్ విడిచిపెట్టకండి, నాన్ సెన్స్లోకి వెళ్ళకండి. అంటే మీరు చేసినా తిట్టివాళ్ళు ఉంటారు, చేసినా ఉపకారం పొంది కూడా పొందలేదు అంటారు. ఇంకా ఆ గొడవ వదిలేయండి. ఇంకా ఆ మాటల ప్రభావం మీ మెదడు మీద పడినవద్దు. మీ పని పట్ల శ్రద్ధగా ఉండండి, కర్మ పట్ల శ్రద్ధగా ఉండండి. ఈ భూమే కర్మభూమి. మీరు చేయవలసిన డ్యూటీ కోసమే చేయండి. ఫలితం రావచ్చు రాకపోవచ్చు, మీకు నొప్పులు రావచ్చు రాకపోవచ్చు, ఆ గొడవ వదిలేయండి. అంటే కర్మ పట్ల శ్రద్ధగా ఉండండి, ఫలితం మీద కాదు. పని పట్ల శ్రద్ధగా ఉండండి, ఫలితం మీద కాదు. ఫలితం మీద వచ్చేది వస్తుందో రా, మీరు ఇంట్లో వాళ్ళని బాగా చూస్తారనుకోండి, సంతోషిస్తే సరే సరే. ఒకవేళ సంతోషించాలనుకోండి, మీరు దుఃఖపడకండి, మీ మనస్సును పాడు చేసుకోకండి. మీ బుద్ధిని వాళ్ళు ఎంత చేసినా సంతోషించడం లేదని మీ బుద్ధిని పాడు చేసుకోవద్దు. ఇంక పాడైపోయిన బుద్ధి మళ్ళీ వచ్చి జన్మకు వస్తుంది. ద్వేష కారణం ఉన్నా ద్వేషం చూపించుకు, కోప కారణం ఉన్నా కోపం చూపించుకు, ఈశ్వరుని దయకు పాత్రుడవుతావు. అంచేదా పని పట్ల శ్రద్ధగా ఉండండి. ఆ పరిచయం పట్ల వద్దు, వచ్చేది ఏదో వస్తుంది రానిది. మీ డ్యూటీ మీరు చేయండి. సంతోషించేవాడు సంతోషించారు, సంతోషం లేని వాళ్ళు సంతోషం. ఇంకా సంతోషం అంటే ఎలా ఉండాలి? సంతోషం కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది మీరు శ్రద్ధగా చేసినా సంతోషపడరు. ఆ గొడవ వదిలేయండి. మీ అన్ని దానాల్లోకి నిదానం గొప్పది, మీ నిదానంలో మీరు ఉండండి. ఇతరులకు ఎవరికైనా సలహా చెప్పిన మీరు మీలా ఉండి సలహాలు చెప్పండి. వాళ్ళు వినలేదని మీరు ఉద్రేకం తెచ్చుకుని రజోగుణం పెంచుకోకండి. మీరు మీలాగా ఉండి మాట్లాడండి ఇతరులతోటి, కానీ వాళ్ళు కలిసిపోయి మిమ్మల్ని మీరు పాడు చేసుకున్న వాళ్ళని వాళ్ళు కలిసిపోకండి. అయితే నువ్వు ఓ 10 నిమిషాలు బాగా పూజ చేసుకుంటే, ఓ 10 నిమిషాలు బాగా ధ్యానం చేసుకుంటే, 10 నిమిషాలు ఏ భాగవతం మంచి గ్రంథాలు శ్రద్ధగా చదువుకుంటే, ఓ 10 నిమిషాలు నీ పూజ గదిలో నిర్మలంగా ఉంటే, ఆ శక్తి మీరు అన్నం తింటారు. మనం అన్నం తింటాం, ఇవాళ పొద్దున్న అన్నం తింటాం. ఈ శక్తి రేపు పొద్దున్న దాకా పనిచేస్తుంది, లేకపోతే సాయంత్రం వరకైనా పనిచేస్తుంది. అలాగే నువ్వు అరగంట ధ్యానం చేసుకుంటే, అరగంట జపం చేసుకుంటే 24 గంటల శక్తి పనిచేస్తుంది. ఇప్పుడు 10 అన్నం తిన్నాం అని మరి సాయంత్రం ఎనిమిది అంటారు అన్నం తిన్న శక్తి పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా 10 ధ్యానం జపం చేసుకుంటే 10 ధ్యానం చేసుకుంటే ఈ శక్తి నీకు 24 పని చేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళావనుకో అప్పుడు అసలు నువ్వు నిర్గుణ అయిపోతావు. ప్రపంచం ఉందని కూడా నీకు తెలియదు. అప్పుడు నీకు స్వర్గ నరకాలతో సంబంధం లేదు. అక్కడికి వెళ్ళిపో అక్కర్లేదు. పైపైన మీరు బాగు చేసుకున్నా అంత లోతులకి వెళ్ళిపో అక్కర్లేదు. పైపైన మీరు బాగు చేసుకున్నా 10 జాపం చేసుకున్నా 10 నామం చేసుకున్నా శక్తి 24 మీకు పని చేస్తుంది. నువ్వు చేస్తున్న సాధన నిజమైతే ఇప్పుడు మనం మందు వాడుతున్నాం. మందు వాడటం ముద్దబ్బాయిల్లా వాడాం, ఆ రోగం తగ్గుతుందో లేదు చూసుకుంటాం. మనం ఏదైనా మందు వాడుతున్నాం అనుకోండి, ఈ మందు వాడుతున్నాం రోగం తగ్గుతుందో లేదు చూసుకుంటూ ఉంటాం. అలాగే నీ సాధన కూడా నిజమో కాదో చూసుకుంటావు. నువ్వు రోజు చేసే సాధన నిజమో కాదో చూసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే, ఇంతకుముందు నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావు అనుకో, నువ్వు చేస్తున్న సాధన నిజమైతే ద్వేషం ఆ చల్లారిపోతుంది. భగవాన్ చెప్తున్నారు, బయట వ్యక్తుల పట్ల, బయట సంఘటనల పట్ల, బయట వస్తువుల పట్ల నీ దృక్పథం మారిపోతుంది. సాధన యొక్క వాయువు అటువంటిది. నీ ఇంటికి అదృష్టం వస్తే నీకేమనిపించదు. నీకు సాధన బలం వల్ల నీ ఇంటికి దురదృష్టం వస్తే నీకేమనిపించదు. నీకు అదృష్టం వస్తే ఏదో వచ్చి పడిపోయింది అనిపించదు. దురదృష్టం వస్తే ఏదో పోయింది అనుకోవు నువ్వు. ఇదంతా నీ సాధన బలం వల్ల వస్తుంది. వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల, సంఘటనల పట్ల నీ దృష్టే మారిపోతుంది. అది సాధన యొక్క వైభవం. ఇదివరకు మీకు సాధన లేదనుకోండి, ఇదివరకు అదృష్టం వస్తే పొంగిపోతారు, దురదృష్టం వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సాధన లేకపోతే ఆ సాధన బలం పెరుగుతుందని అనుకోండి, మీకు ఏదొచ్చినా, ఫార్చ్యూన్ వచ్చినా, మిస్ఫార్చ్యూన్ వచ్చినా, అదృష్టం వచ్చినా, దురదృష్టం వచ్చినా, ఏదొచ్చినా బయట వ్యక్తుల పట్ల, ఒక మిమ్మల్ని పూర్వం మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు ఎవరైనా ఎక్కడ కనపడ్డారనుకోండి, వాళ్ళ మీద మీకు ఇంకా ద్వేషం కలగదు. ఇది ఎక్కడ, దీని తాలూకి ఎక్కడ వైభవం ఎక్కడ, మీ సాధనలో ఉంది ఈ వైభవంతో. ఎందులో అతిగా ఉండొద్దు, ఎవరిని మొట్టికాలి ముట్టద్దు, ఎవరిని అతిగా ముద్దులు పెట్టుకోవద్దు. అతిగా ముట్టికాయలు ముట్టద్దు, అతిగా ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళొద్దు, ఉదాసీనంగా ఉండండి. అతిగా స్నేహాలు చేయొద్దు, అతిగా విరోధాలు కూడా పెట్టుకోవద్దు. ఈ రెండు కూడా మనం మనసు బాహ్యమకానికి వచ్చి మనం పాడైపోతాం. మీరు న్యూటన్ పేరు ఎప్పుడైనా వినంటారు, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ న్యూటన్, అది ఫిజిక్స్లో చాలా గొప్పవాళ్ళు. న్యూటన్ అక్కడనే, ఐన్స్టీన్ ఫిజిక్స్లో చాలా గొప్పవాళ్ళు. ఆ సైన్స్ యొక్క గొప్పతనం అంతా వదిలేయండి. వాడు కొత్త విషయాలని కనిపెట్టాడు న్యూటన్. న్యూటన్ కనిపెట్టి ఒక 500 పేజీ నోట్స్ రాసుకున్నాడు. అంటే ఈ కలియుగంలో కూడా ఎంతటి వాళ్ళు ఉన్నారు చూడండి. కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. 500 నోట్స్ రాసుకున్నాడు, ఫిజిక్స్ సంబంధించిన నోట్స్. ఆడికి పిల్లి అంటే ఇష్టం. ఆడికి ఎవరికి, ఇంగ్లాండ్లో చాలా మందికి పిల్లులు పెంచుకుంటారు. ఇక్కడ కుక్కల్ని ఎలా పెంచుకుంటున్నారో అక్కడ పిల్లులు కూడా పెంచుకుంటుంటారు. పెట్టుకుని పుస్తకం అక్కడ పెట్టుకున్నాడైతే కొంత నోట్స్ రాసుకున్నాడు, 500 పుస్తకం నోట్స్ రాసుకున్నాడు. ఈ పిల్ల ఏం చేసింది, ఆయన వాకింగ్ దగ్గరికి షికార్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ పిల్ల ఏం చేసింది, టేబుల్ మీద గురికింది. టేబుల్ మీద గురికితే కొవ్వొత్తి ఏమైందంటే, కొవ్వొత్తి పుస్తకం మీద పడిపోయి పుస్తకం కాలిపోయింది. ఇది న్యూటన్ జీవితంలో వస్తుంది. ఐన్స్టీన్ ఒకడు, న్యూటన్ ఒకడు, వాళ్ళు ఎంత సైంటిస్టులు అంత ఓర్పు గలవాళ్ళు. పుస్తకం కాలిపోతే ఆ చేతిలో గ్లాస్ పొరపాటున పడిపోతే నన్ను పట్టుకు తిట్టేస్తాం మనం. మన ఇంట్లో పిల్లలు చేతిలో గ్లాస్ కింద పడేశారనుకోండి, తగిలిపోయింది అనుకోండి, ఆయన పట్టుకు తిట్టేస్తాం. ఒకవేళ పొరపాటును జారిపోయినా అప్పుడు న్యూటన్ ఏం చేశాడంటే అది చూశాడు. ఆ పిల్లిని ఏం కొట్టలేదు, పిల్లిని తిట్టలేదు. అయ్యో పిల్లి ఎంత పని చేసావన్నాడు. ఆ పిల్లికి అయితే పేర్లు పెట్టుకుంటారు, ముద్ది పేర్లు ఏమి ఉంటాయి, ఎంత పని చేసామన్నాడు, ఇలాగ అయిపోయింది అన్నాడు, నా జీవిత కృషి అంతా పోయింది అనుకున్నాడు. అప్పుడు కూడా పిల్లి మీద కోపం రాలేదు. మళ్ళీ 4 ఏళ్ళు కష్టపడి 500 పేజీల నోట్స్ మళ్ళీ రాసుకున్నాడు ఆడి న్యూటన్. ఫిజిక్స్లో పెద్దవాళ్ళు ఐన్స్టీన్ అక్కడ, న్యూటన్ అక్కడ. ఆ పిల్లని కనీసం కొట్టలేదు. ఆ కాలిపోయిన పుస్తకం ఆయన రాసిందే కదా, మళ్ళీ కష్టపడి రాసుకున్నాడు. అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే, అంత సగనం వాళ్ళకి లేదనుకోండి, అంత ఓర్పు వాళ్ళకి లేదనుకోండి, ఆ గుండెల యొక్క లోతుల్లోకి వెళ్ళలేరనుకోండి, వాళ్ళు కొత్త విషయాలు కూడా కనిపెట్టలేరు. ఇలా మనం విమానాల మీద తిరుగుతున్నామంటే, చిన్న కారుల్లో తిరుగుతున్నామంటే అన్ని సైంటిస్టులు కనిపెట్టినాయే, అన్ని సైంటిస్టులు కనిపెట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో వాళ్ళు గుండె యొక్క లోపలికి వెళ్ళిపోయి ఆశ్వదులుకుని ఇంత కష్టపడుతున్నాం కనిపెట్టగలమో లేదనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ కూడా వదులుకుని భోగ జీవితం కూడా వదులుకుని కష్టపడితే ఆ హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళి, మామూలుగా సహనం ఉంటే సరిపోదు, ఓర్పు ఉంటే సరిపోదు, ఆ థింకింగ్లో లోపలికి వెళ్ళాలి, హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళాలి, బాగా లోతుకి దిగాలి. లోతుకి దిగితే ఇంకా నూతన సత్యాన్ని వాడు కనిపెట్టలేడు. వాడు పొందిందే వాడు ఆ నూతన సత్యాన్ని కనిపెట్టి వాడు సంపాదించింది ఏం లేదు, లోకం సుఖపడుతుంది. మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకోండి, తేలిక మనుషులకు తెలియదండి, అది తేలిక స్వభావం ఉంటుంది. కొంతమందికి స్వభావంలో తేలికతనం ఉంటుంది, గుండెలో హృదయంలో నీచత్వం ఉంటుంది, లోపల గుండెలో నీచత్వం ఉంటుంది, స్వభావంలో తేలికతనం ఉంటుంది. మీకు అర్థమవుతుంది, ఈ మెదడంతా పాడైపోయి ఉంటుంది విషయంతో. కొంతమందికి మెదడంతా విషయంతో పాడైపోయి ఉంటుంది, స్వభావంలో తేలికతనం ఉంటుంది. మీకు అర్థమవుతుందా, గుండెలో నీచత్వం ఉంటుంది, సహజంగానే నీచత్వంగా ఉంటారు. వాళ్ళేం కొత్త విషయాలు తెలుసుకోలేరు. ప్రతి సైంటిస్ట్ కూడా సెయింట్ చోటు సమానం. మనం ఎన్ని సాధనలు చేసినా మన మనస్సులో కనుక నీచత్వం ఉంటే మనకు జ్ఞానం కలగదు. భగవంతుడు సర్వజ్ఞుడే కాదు, సర్వోత్తముడే కాదు, సర్వసాక్షి. భగవంతుడు సర్వజ్ఞుడు మాత్రమే కాదు, సర్వోత్తముడు మాత్రమే కాదు, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు. నా మనస్సులో నీ నీచత్వం పెట్టుకున్నది దైవ సాక్షాత్కారం కావాలని సాధ్యం కాదు. స్వభావంలో తేలికతనం ఉండకూడదు, హృదయంలో నీచత్వం ఉండకూడదు, ఈ మెదడులో విషం ఉండకూడదు, మెదడుని విషమయం చేసుకోకూడదు. ఏం చేసి మనం మెదడుని విషమయం చేసుకున్నాం అనుకోండి, మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళ కింద కనిపిస్తారు. మంచి మన మెదడు విషమైపోయింది అనుకోండి, మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళ కింద కనిపిస్తారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళ కింద కనిపించినా పర్వాలేదు, మరి చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా కనిపిస్తారు, వాళ్ళకి అది ప్రమాదం. మీకు అర్థం చేసుకోండి సబ్జెక్టు, మెదడు విషపూరితమైంది అనుకోండి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపించినా పర్లేదు, ఇంకా మంచివాళ్ళు మనకు అపకారం చేయరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మనకు కనిపించినా పర్వాలేదు, మంచివాళ్ళు మనకు అపకారం చేయరు. కానీ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనుకుంటాం అనుకో, 100 రూపాయలు అపకారం చేసి వదిలేస్తారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళ కింద కనపడినా పర్వాలేదు, ఎప్పుడైతే మంచివాళ్ళు చెడ్డవాళ్ళ కింద ఇది కనపడుతున్నాడో వీడికే మళ్ళీ చెడ్డవాళ్ళు మంచివాళ్ళ కింద కనిపిస్తారు. చెడ్డవాళ్ళు మంచివాళ్ళు నువ్వు చెడ్డవాళ్ళు అనుకుని నీకేం అపకారం చేయరాళ్ళు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు, శుభ్రంగా క్షవరం చేసి వదిలేస్తారు. అంటే నువ్వు పని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. నువ్వు చేస్తున్న సాధన కరెక్ట్ అయితే, నువ్వు వాడిన మందులు కరెక్ట్ అయితే నీకు రోగం ఆ రోజు ఎలా తగ్గుతుందో, నువ్వు చేస్తున్న సాధన కరెక్ట్ అయితే వస్తువుల పట్ల, విషయాల పట్ల, వ్యక్తుల పట్ల, ప్రపంచం పట్ల నీ దృష్టి మారేది. అంతేకాదు మనస్సు బహిర్ముఖానికి వెళ్తానికి తగ్గిపోతుంది, అంతర్ముఖానికి వెళ్ళిపోతుంది, బయట చూపు తగ్గిపోతుంది, లోపల చూపు పెరుగుతూ ఉంటుంది. ఇది నీ సాధన బాగా చేస్తున్నావు లేదు గుర్తు దీనికి. మందులు వాడేదేవాడు ముద్దబ్బాయి కింద వాడు 4 రోజులు చూస్తాడు, తగ్గిందా లేదు మళ్ళీ చూసుకుంటాడు, తగ్గకపోతే నాకు తగ్గటాలేదు అని చెప్పేస్తారు ఈ మందుల వల్ల. అలా మీరు కూడా చూసుకోవాలి మీ సాధన కరెక్ట్గా ఉందో లేదో. అది రైట్ పాత్రో కరెక్ట్ పాత్ర అవునో కదా మీరు చూసుకోవాలి. ఇంకా పుస్తకంలోకి వెళ్ళొద్దు ఈరోజు మటుకే, చాలా దూరం వచ్చేసేప్పుడు వెనక్కి వెళ్ళినా తెగుల్చుకోలేము. మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ప్రారంభం, వెళ్ళటానికి టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళి టైం ఉండదు ఇంక వెనక్కి వెళ్ళిన. చాలా దూరం పుస్తకం ముట్టుకోకుండా చాలా దూరం వచ్చేసాం, మళ్ళీ పుస్తకం మించి పుస్తకం ముట్టుకుంటే వెనక్కి వెళ్ళి టైం తగ్గిపోతుంది, వెనక్కి వెళ్ళాం కూడా ఇంక. ఇంకేది మన ఇంటికాడ నుంచి ఎంత దూరం అయితే వచ్చాము అంత దూరం వెనక్కి వెళ్తాం, కానీ ఇల్లు రాదు. 4 మైళ్ళు వదిలేసి వచ్చేసాము ఇంటికాడ నుంచి, 2 మైళ్ళు వెళ్తే మన ఇల్లు రాదు, మళ్ళీ 4 మైళ్ళు వెళ్తేనే ఇల్లు వస్తుంది. అలాగే మన స్వరూపాన్ని వదిలేసి, ఆత్మను వదిలేసి, చైతన్యాన్ని వదిలేసి ఎంత దూరం వచ్చేసాము, ఎన్ని వాసనలు పెంచుకున్నాము, అంత కష్టపడితేనే కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. మన హృదయాన్ని విడిచిపెట్టేసి, మన దేవుణ్ణి విడిచిపెట్టేసి, మన హృదయంలో ఉన్న బ్రహ్మను విడిచిపెట్టి ఎంత దూరం వచ్చేసాము, మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్తేనే కానీ హృదయంలో ఐక్యం కాలేము, పరమాత్మలో ఐక్యం కాలేము, మన యజమానులు ఐక్యం కాలేము. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. మధ్వాచార్యులు ఉన్నాడు, గౌడపాదులు ఏమన్నాడు అంటే, వాడు కిందకి రాలేదండి అక్కడ ఉన్నాడు. గౌడపాదులు ఏమన్నాడు ఏంటండి, జీవుడు పుట్టలేదంటున్నారు, మరి నాకు దుఃఖం ఎందుకు వస్తుంది అని. గౌడపాదులు నాకు అడిగారు, ఇదేం వేదాంతం అండి, జీవుడు పుట్టలేదండి, మరి నాకు దుఃఖం ఎందుకు వస్తుందని పాపం ఒక ఆయన అడిగాడు. నీకు దుఃఖం ఎందుకు వస్తుందంటే, జీవుడు పుట్టలేదు, పుట్టాడని అనుకుంటున్నావు, వాడు పుట్టాడని అనుకుంటున్నా. జీవుడు 100 రూపాయలు నిజం కాదు, జీవుడు 100 రూపాయలు నిజం కాదు, నిజమని నీకు కనిపిస్తాడు కాబట్టి దుఃఖం వస్తుంది. ఆ జీవుడు నిజం కాదని నీకు తెలిస్తే ఈ క్షణంలో నీకు దుఃఖం ఆగిపోతుంది. ఆ జీవుడి 100 రూపాయలు నిజం కాదు, నాకు ఆయన 100 రూపాయలు నిజమలే కనిపిస్తున్నాడు, నిజం కాదు నిజమలే కనిపిస్తున్నాడు, నిజమ కానివాడు నిజమలే కనిపిస్తున్నాడు, వాడు నిజం కాదు, నిజమ కానివాడు నిజమలే కనిపిస్తున్నాడు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది అన్నాడు గౌడపాదు. జీవుడు పుట్టలేదు కానీ పుట్టినవాడు వలే కనిపిస్తున్నాడు, అందుకు నీకు దుఃఖం వస్తాను. జీవుడు నిజం కాదు, జీవుడు నిజంలాగా నీకు కనిపిస్తున్నాడు. అంచే దుఃఖం ఎంత నిజం కాదో అంత నిజం వల్ల నీకు కనిపిస్తున్నాడు జీవుడు. అంచే దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, రాత్రి నిద్ర చెరగొట్టుకుంటున్నారు. కాలాన్ని మాత్ర అంటారు. మాత్ర అంటే టైం. మన శరీరం ఏదో టైంలో పుట్టింది, ఏదో టైంలో చనిపోతుంది. నీకు అర్థమవుతుంది? స్వప్నం ఏదో టైంలో ప్రారంభమవుతుంది, ఏదో టైంలో ఆగిపోతుంది. ఏదో టైంలో సంతోషం వస్తుంది, ఏదో టైంలో పోతుంది. ఏదో టైంలో దుఃఖం వస్తుంది, ఏదో టైంలో దుఃఖం పోతుంది. మనకు నిద్ర పడుతుంది, అందరూ నిద్రలో ఉండిపోం. కొంతకాలం అయితే మళ్ళీ మెరుకు వచ్చేస్తుంది. ఎన్నిటిని మాత్రలు అంటారు. ఏంటిని ఎన్నిటిని మాత్రలు? ఒక కాలంలో ఉంటుంది, ఇంకో కాలం నిద్ర ఉందనుకోండి, 4-5 గంటలు పడుతుంది, మళ్ళీ మెరుకు వచ్చేస్తుంది కదా. అలాగే స్వప్నం కూడా ఏదో కొంతసేపు ఉంటుంది, వచ్చేస్తుంది. ఈ దేహం కూడా కొంతకాలం ఉంటారు, చచ్చిపోతుంది. ఎన్నిటిని ఏమంటారు? మాత్రలు అంటారు. ఏమంటారు? ఈ మాత్రలతో సంబంధం లేకుండా ఆ మాత్ర ఒకటి, అదే బ్రహ్మము, అదే దేవుడు. ఈ మాత్రలతో సంబంధం లేదు, ఈ దేశకాలతో సంబంధం లేదు, ఈ పుట్టుకుని సావులతో సంబంధం లేదు, ఈ స్వర్గ నరకాలతో సంబంధం లేదు, ఈ మాత్రలతో సంబంధం లేదు. ఆ మాత్ర అదే బ్రహ్మం, అది నీ హృదయంలో ఉంది. అది తెలుసుకోవడానికి ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన పని మర్చిపోకు. నువ్వు ఈ మాత్రల మధ్యనే కాలక్షేపం చేసేస్తున్నావు. ఈ మాత్రల మధ్యన అమాత్రం ఉంది, అంటే దేశకాలతో సంబంధం లేని వస్తువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళు, 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 అది లోపల ఉంది. కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేకు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఆ బంగారం దొరికే వరకు, నీ హృదయంలో ఉన్న బంగారం దొరికే వరకు వెళ్ళు. అది సాధన. ఆ జ్ఞానం సంపాదించిన వాడికి, జ్ఞానం పొందిన వాడికి శాంతి వస్తుంది. సరే, వాడు చూస్తే మనకు మంగళాలు వస్తాయి. మంగళాలు అంటే శుభాలు. జ్ఞానం పొందిన వాడు ఎలాగైనా శాంతిగానే ఉంటాడు. వాడు చూడటం వల్ల మన ప్రయోజనం అంటే మనకు మంగళాలు వస్తాయి. మంగళాలు అంటే శుభాలు కలిగిస్తాయి. జ్ఞానిని చూడకపోతే జ్ఞానికి నష్టం లేదు, చూసిన వాళ్ళకి మంగళాలు వస్తాయి. శాంతి, శాంతి, శాంతి.